वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम् वांशाकल्पतरोभ्यश्च कृपासिन्धुभेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौड़भक्तवृंद हरे कृष्णा कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे मुखं करोति वाचालं पंगुं लंगायते गिरीं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणां మధ్యలో మనకి గ్యాప్ వచ్చింది కదా, అందరు బాగున్నారా? బాగున్నారా బాగలేదు? మధ్యలో రథయాత్రకి అది వెళ్ళారా? కొంతమంది వెళ్ళారా? అందరూ వెళ్ళారా? విజయవాడ రథయాత్రకి వెళ్ళారు? గతసారి మనం 2 వారాల్లో చెప్పుకున్నటువంటివి ఏమైనా గుర్తున్నాయా? మర్చిపోయారా? తర్వాత మళ్ళీ వాటి గురించి ఆలోచించారా? నేను ఇచ్చిన 9 ప్రశ్నలు దాని గురించి ఆలోచన చేస్తున్నారా? మర్చిపోయారా? అంటే మొదట్లో కొద్ది కష్టంగా ఉంటుంది, బట్ మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే చాలా 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 ఉపయోగకరంగా ఉంటుంది. 9 ప్రశ్నలు ఒకసారి మన చాలా రోజులైంది కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవడం కోసం క్లుప్తంగా మనం ఇంతకుముందు చర్చ చేసుకున్నటువంటిది. మొట్టమొదట మనం ఈ భక్తి శాస్త్రి అనేటువంటిది ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఇది విషయం అర్థం చేసుకునేటువంటిది కాదు, కేవలం విషయం మాత్రమే కాదు, ఇది వ్యక్తిగత ప్రధాన విద్య అనేటువంటిది చెప్పుకున్నాం. గుర్తుందా? దాని గురించి ఆలోచన చేశారా ఎవరైనా? వ్యక్తి ప్రధాన విద్య, విషయ ప్రధాన విద్య అని 2 రకాలైనటువంటి గురించి చెప్తున్నాను. ఇప్పుడు మనకి మోడర్న్ ఎడ్యుకేషన్ అంతా కూడాను విషయ ప్రధాన విద్య, ఇన్ఫర్మేషన్ అండ్ నో ట్రాన్స్ఫర్మేషన్. బట్ అదే వ్యక్తి ప్రధాన విద్య అయితే వ్యక్తితో మనకి ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం ఉన్నట్లయితే ఆ వ్యక్తితో ఉండేటువంటి సంబంధం వల్ల విషయం కూడా గ్రహించవచ్చు, చాలా సులభంగా విషయాన్ని కూడా మనం ఇచ్చేయవచ్చు అన్నమాట, స్వీకరించవచ్చు. సో ఇంతకుముందు వైదిక సంస్కృతిలో విద్య అనేటువంటిది వ్యక్తి ప్రధాన విద్యగా ఉంది. సో అది మళ్ళీ మనం రివైవ్ చేయాలి, మళ్ళీ దాన్ని మళ్ళీ అంకురార్పణ చేయాలి దానికి, వ్యక్తి ప్రధాన విద్యకి. అంటే ఇందాకలా మనం మీరు పొద్దున్న లేరు ప్రభు చెప్పారు, ప్రభుపాదులు వారు పుస్తకాలని మనం ఎలా దాన్ని స్వీకరించాలంటే మనకి మనకి సొంతగా మన తాతగారు మనకు ఒక లెటర్ రాస్తే, మన పేరు పెట్టి మన పేరుతో పిలిచి ఒక లెటర్ రాస్తే మనం దాన్ని ఎంత చాలా గౌరవంతో చదువుతాం, చాలా ప్రేమతో చదువుతాం. అలా ప్రభుపాదులు వారి పుస్తకాలను చదివితే దానివల్ల కలిగే మార్పు వేరేగా ఉంటుంది. మనం మామూలుగా ఏదో క్యాజువల్గా ఇలా తీసుకొని ప్రభుపాదులు వారి పుస్తకాలు చదివితే దానివల్ల వచ్చే ఫలితం వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ముఖ్యంగా ఇందులో చర్చ చేయబోయేది ఏమిటంటే ప్రభుపాదులు వారి పుస్తకాలను మనం ఎలా చదవాలి, ఎలా పర్సనల్ లెటర్స్గా ఎలా చదవాలి, దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఒకసారి ఆలోచించినట్లయితే మీరు అనుకోవచ్చు, బహుశా మీరు చాలాసార్లు అనుకునే ఉంటారు, ఏమిటి నా లైఫ్, నేను ఎక్కడున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డాను, ఎలా వచ్చి పడ్డాను అని అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉండే ఉంటారు, అవునా కాదా? ఏమిటి నా జీవితం ఎక్కడికి వెళ్తుందో నాకే తెలియట్లేదు అనేటువంటి ప్రశ్న తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఒకటి మాత్రం నేను నిజాయితీగా చెప్పగలను, ఏంటంటే మన జీవితానికి మనమే గనక డ్రైవింగ్ చేసుకున్నట్లయితే ఎక్కడో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడతాం. కానీ కృష్ణుడు మన జీవితానికి డైరెక్షన్ గనక ఇచ్చి గనక దాన్ని ఒక మార్గంలో నడిపిస్తున్నట్లయితే మనది చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునే అవకాశం ఉంది. మనం అనుకోకపోవచ్చు ఏమిటంటే నేనేం పెద్ద ఏం చేసేస్తున్నాను ఇక్కడ ఈ మందిరంలో ఉండి ఏం చేసేస్తున్నాను. తన దగ్గర కొద్దిగైనా సరే నీరుంటే ఒక వ్యక్తి చెట్టు దగ్గరికి వెళ్లి ఆ నీటిని చెట్టు యొక్క వేర్లో పోసాడు అనుకోండి, అతని దగ్గర ఉండేటువంటి నీటిని అంతకంటే ఇంకా గొప్పగా ఉపయోగించే అవకాశం ఏమైనా ఉందా? ఇంకో రకంగా ఎలాగైనా ఉపయోగించవచ్చు ఆ నీటిని? బెస్ట్ యూసేజ్, బెస్ట్ యూసేజ్. నీ దగ్గర ఉన్నటువంటి నీటిని బెస్ట్ యూసేజ్ చేయగలిగేది ఏమిటి? అదే ఈ ఎగ్జాంపుల్లో, ఈ ఎగ్జాంపుల్లో మన దగ్గర నీరుంటే ఎక్కడ పోస్తే బెస్ట్? చెట్టు యొక్క వేర్లో పోస్తే బెటర్. అదేవిధంగా మనకు తెలిసినా తెలియకపోయినా మనందరం కూడాను చైతన్య మహాప్రభు మూమెంట్లో చిక్కుకుపోయాం. కొన్ని చిక్కుకుపోవడాలు మంచిది, కొన్ని చిక్కుకుపోవడాలు చాలా భయంకరమైనటువంటి చిక్కుకుపోవడాలు. ఇలాంటి చిక్కుకుపోవడాలు మంచిది. ఇలా చిక్కుకుంటే మనం ఆడుతూ పాడుతూ ఇలా శ్రవణం చేస్తూ ఇలా ఇలా అలా భగవంతుని యొక్క ధామానికి వెళ్ళిపోవచ్చు. ఇది మాత్రం తథ్యం. మీరు అనుకోకూడదు ఏంటంటే నేనేదో చేసేయాలనుకోకూడదు. ఏమి పెద్ద పెద్దగా ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకి ఇచ్చినటువంటి సేవ చాలా సంతోషంగా ఆనందంగా చేసుకుంటూ ముందుకు పోతే మనకు తెలియకుండానే మనం చాలా సరళ భావాన్ని పెంచుకుంటాము. సరళ భావాన్ని పెంచుకోవడం వల్ల దానివల్ల లాభం ఏమిటంటే అత్యంత గూఢమైనటువంటి విషయాలు, రహస్యమైనటువంటి విషయాలు చెప్తే ఇలా యాక్సెప్ట్ చేసేవచ్చు, వెంటనే యాక్సెప్ట్ చేసేవచ్చు. దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండే రెసిస్టెన్స్ మనం పూర్తిగా పోగొట్టుకోవాలి, రెసిస్టెన్స్ ని పోగొట్టుకోవాలి. ఉదాహరణకి చూసారా, మీరు వినే ఉంటారు, హిరణ్యకశిపు తాను తపస్సు చేయడానికి వెళ్లిన తర్వాత దేవేంద్రుడు ఆయన భార్య కయాధిని ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయి ఏం చేయాలనుకుంటాడు? ఎవరికైనా గుర్తుందా? ఆయన గర్భంలో, ఆమె గర్భంలో ప్రహ్లాదుడు పెరుగుతూ ఉన్నాడు కదా. కానీ ఇంద్రుడు ఏమనుకున్నాడు? వాడు చాలా పెద్ద గొప్ప రాక్షసుడే, మరి ఆ గొప్ప రాక్షసుడు కడుపున ఎవడు పుడతాడు? మహారాక్షసుడే పుడతాడు కదా. కాబట్టి ఈమెను గనక చంపేసినట్లయితే ఈ రాక్షసుడు, గర్భంలో ఉండే రాక్షసుడు చావడమే కాదు, ఇంకా రాక్షసులు పుట్టకుండా కూడాను ఇన్సూరెన్స్ అని చెప్పేసి చంపడానికి ప్రయత్నం చేస్తారు. చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ సమయంలో ఎవరు వస్తారు? నారదు వచ్చి ఏమని అంటాడు, ఆయన ఈ గర్భంలో ఉండేటువంటి శిశువు రాక్షసుడు కాదు, చాలా గొప్ప భక్తుడు అని చెప్పేసి ఆ మాట విన్న వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు? ఎవరికైనా గుర్తుందా ఇంద్రుడు ఏం చేశాడు? చుట్టూ ప్రదక్షిణ చేసి, తులసిమారానికి ఎలా అయితే ప్రదక్షిణ చేస్తామో అలా చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రణామాలు అర్పించి నారదమునికి ఆమెను అప్పగించి కయాదిని అప్పగించి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే సరళత్వం అంటే ఇది అనమాట. మనం ఇంద్రుడిని ఎప్పుడు కూడా నెగిటివ్ యాంగిల్లో నుంచి చూస్తూ ఉంటాం, కానీ ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు మనం ఇంద్రుడిని. ఇంద్రుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఆచార్యస్ మీద, అథారిటీస్ మీద ఉన్నటువంటి నమ్మకం అనమాట. వాళ్ళు ఇలా చెప్పారు, ఇది తప్పనిసరిగా సత్యం అంతే, ఇంక నేను దీని గురించి రెండో ఆలోచన లేకుండా పూర్తిగా స్వీకరిస్తాను అనేటువంటి ఒక గట్టి దృఢమైనటువంటి నమ్మకంతో ఆయన నోటి నుంచి మాటలు వచ్చిన వెంటనే దాన్ని స్వీకరించి వెళ్ళిపోవడం వేరు, బట్ చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రణామం కూడా చేసి వెళ్ళాడు అని అంటే ఆయన మాటలను ఆయన ఎంత లోతుగా స్వీకరించాడో మనకు అర్థమవుతుంది. అంటే సరళత్వానికి ఉండేటువంటి గొప్ప శక్తి ఇదనమాట. సరళత్వంలో ఏమవుతుంది, మనం ఒక సరైనటువంటి వ్యక్తి యొక్క చేతిలో పడితే ఆ వ్యక్తి మనల్ని చాలా సులభంగా మలి చేసుకోవచ్చు అనమాట. ఎలా మలి చేసుకోవచ్చు? కృష్ణునికి అనుకూలంగా ఎలా కావాలంటే అలా మలి చేసుకోవచ్చు. సరళత్వానికి ఉండేటువంటి గొప్పతనం అది. కఠినత్వం అంటే సరళత్వం అంటే మృదుత్వం, కఠినత్వం అంటే గట్టిదనం. గట్టిదాన్ని ఏది కూడా మనం కావలసినట్టుగా మలుచుకోలేము, అవునా కాదా? ఒక గాజును మీరు కావలసినట్టుగా మలుచుకోగలుగుతారా? మలుచుకోలేరు. ప్లాస్టిక్ ని ఏదైనా కావలసినట్టుగా మలుచుకోగలుగుతామా? గట్టిగా ఉండే ప్లాస్టిక్, గట్టిగా ఉండే దేన్ని కూడా మనం మలుచుకోలేము. అదే బంకమట్టిని ఎలా కావాలో మలుచుకోవచ్చు. సో మెత్తగా ఉండేదాన్ని ఏదైనా సరే మైనాన్ని, బెస్ట్ మైనం అంటే తెలుసు కదా అందరికి, ఇంగ్లీష్లో ఉంటారు మైనాన్ని, మైనం అంటే అందరికి తెలుసు కదా, తెలుగులో తెలుగు మైనం అంటే తెలుగు తెలుగు వర్డ్, మైనపు బొమ్మలు చేస్తారు కదా, మైనాన్ని చాలా సులభంగా మలుచుకోవచ్చు అన్నమాట. సో ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే నా శ్రద్ధ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. అయితే శ్రద్ధ గురించి చెప్పుకునే ముందు ఒకసారి మనం గత వారం ఇంతకు ముందు వారాల్లో మనం మాట్లాడుకునేటువంటివి కొద్దిగా సరే మీరు గుర్తు చేసుకోవాలని నా ఉద్దేశం. సో చెప్పండి సత్యనారాయణ ప్రభు, మీరు చెప్పండి గత వారం ఇంతకు ముందు వారం దేని గురించి చెప్పుకున్నాం? సిద్ధార్థ చైతన్యం గురించి మాట్లాడుకున్నాం. సో ప్రస్తుతం మనం దుర్వినియోగం చేసుకుని ఈ చైతన్యాన్ని భౌతిక చైతన్యంగా మార్చేసుకున్నాం మనందరం, అంతే కదా? భౌతిక చైతన్యం అంటే ఏమనుకున్నాం మనం? భౌతిక చైతన్యం ఒక మాటలో చెప్పాలంటే భౌతిక చైతన్యం అంటే ఏంటి? అదే కలుషితమైన భౌతిక చైతన్యం అన్నా ఒకటే, బట్ దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దానికి ఒక్క లక్షణం చెప్పండి, ఒక మాటలో చెప్పండి, ఇది భౌతిక చైతన్యం. ఇలా దాన్ని చూసి చూడగానే మనం అన్నం పూర్తిగా ఉడికిందా లేదా అని మనం చెప్పక్కర్లేదు. ఒక మెతుకిలా తీసుకుని దాన్ని ఇలా రెండు ఫింగర్స్ మధ్య ఇలా పెట్టి అతికితే మనకు తెలిసిపోతుంది అది అన్నం ఉడికిందా లేదా. అలాగే భౌతిక చైతన్యం ఇది అని మనం చెప్పాలంటే ఎలా చెప్పచ్చు? భౌతిక చైతన్యం అంటే మొత్తం దాని అంతటికీ కూడాను సెంటర్ ఎవరు? నేనే. నేను ఆయా మింది సెంటర్, ఆయా మింది సెంటర్ అని అంటే అందులో ఏమేమి వస్తాయి? మనం భౌతిక చైతన్యానికి మనం మూడు లక్షణాలు చెప్పుకున్నాం కదా గతసారి, గుర్తుందా? ఐఎమ్ ది ఎంజాయర్, ఐఎమ్ ది కంట్రోలర్, ఐఎమ్ ది ప్రొపరేటర్. యాక్చువల్ గా ఇదంతా వస్తుంది ఎక్కడి నుంచి? ఐఎమ్ ది ప్రొపరేటర్ నుంచి వచ్చింది. ఐఎమ్ ది ప్రొపరేటర్, నేను యజమాని కాబట్టి, నేను యజమాని కాబట్టి నాకు భోగించే హక్కు ఉంది, నేను భోక్తని, అలాగే నేను నియంత్రించేవాడిని. సో ఇది మెటీరియల్ కాన్షియస్నెస్. స్పిరిచువల్ కాన్షియస్నెస్ లేదా ప్యూర్ కాన్షియస్నెస్ అంటే ఏమిటి? కృష్ణ ఈజ్ ది ఎంజాయర్, కృష్ణ ఈజ్ ది ప్రొపరేటర్, కృష్ణ ఈజ్ ది కంట్రోలర్, అది ప్యూర్ కాన్షియస్నెస్. ఇప్పుడు మనం ఎందుకు వీటి గురించి చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉందంటే, మనం ప్రస్తుతం ఉన్న స్థితి తెలియకపోతే మనం ఎక్కడికి వెళ్లాలో తెలియలేము. ప్రస్తుతం మనందరం కూడా ఉన్నటువంటి స్థితి ఏమిటి? ఐఎమ్ ది ఎంజాయర్, ఐఎమ్ ది ప్రొపరేటర్ అనే కాన్షియస్నెస్ తో ఉన్నాం. మరి ఈ కాన్షియస్నెస్ ని ఉంచి మనం ముందుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కృష్ణుడు ప్రొపరేటర్, భోక్తారాం యజ్ఞతపస్వాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి వచ్చింది. ఈ స్థాయికి వెళ్ళాలి. ఈ స్థాయికి చాలా పెద్ద జర్నీ ఇది, ఇది చిన్న జర్నీ కాదు, చాలా పెద్ద జర్నీ. పెద్ద జర్నీయా చిన్న జర్నీయా అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ యొక్క శ్రద్ధ మీద ఆధారపడుతుంది, మన శ్రద్ధ మీద ఆధారపడుతుంది. శ్రద్ధ ప్యూర్ శ్రద్ధ కనుకున్నట్లయితే ఈ లైఫ్ టైంలోనే మనం ఈ భౌతిక చైతన్యాన్ని వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక చైతన్యానికి వెళ్ళిపోవచ్చు. ఆ శ్రద్ధ ప్యూర్గా లేదనుకోండి, కాంప్లికేట్ అయిపోయిందనుకోండి, శ్రద్ధ కాంప్లికేట్ అయిందనుకోండి, అప్పుడేమవుతుంది? మనం ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళామంటే ఆ శుద్ధ చైతన్యానికి వెళ్ళలేమన్నమాట. భౌతిక చైతన్యంలోనే రకరకాల షేడ్స్ ఎంచుకుంటాం అన్నమాట, ఇందులోనే రకరకాల షేడ్స్ ఎంచుకుని ఇవే శుద్ధ చైతన్యం అనుకునే అవకాశం. అందువల్ల ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకున్నటువంటిది ఏంటంటే శ్రద్ధ గురించి, ఫెయిత్, శ్రద్ధ. దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి మీరు నేను అడిగిన దానికి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పి, అంటే మీరు ఆలోచించాలి. నేను అడిగేటువంటి ప్రశ్నలు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇదేంటంటే ఈ క్లాసులు ఎలాంటివి కావంటే ఏదో క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతే మీరు ఇవేంటంటే ఆలోచింపజేసే క్లాసెస్. ప్రస్తుతం మనకి శ్రద్ధ ఉన్నదా లేదా, ప్రస్తుతం మనకి శ్రద్ధ ఉందా లేదా? ఇప్పుడు మీ లైఫ్ మన ఓన్ లైఫ్ ప్రశ్నించుకుంటే మనకి శ్రద్ధ ఉందా లేదా? ఏమంటారు? శ్రద్ధ ఉన్నది. రఘు ఉంది, శ్రద్ధ ఉన్నది. సురేష్ ఉందా లేదా? ఉంది. అసలు శ్రద్ధ లేకుండా మనం బ్రతకగలమా? నెక్స్ట్ క్వశ్చన్. మోస్ట్లీ అందరూ కూడా శ్రద్ధ ఉండబట్టే కదా ఏదో కొంత స్టెప్ అనేసుకొని మన ఇక్కడికి వచ్చాం కదా. అయితే శ్రద్ధ లేకుండా మనం ఉండగలమా? శ్రద్ధ లేకుండా ఉండగలమా? ఫెయిత్ లేకుండా ఉండగలమా? ఉండలేము అనడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. ఫెయిత్ లేకుండా ఉండలేము అని ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ నయం చేస్తాడనే శ్రద్ధతో వెళ్తాడు. డాక్టర్ మీద విశ్వాసం ఉంటుంది కాబట్టి వెళ్తాడు. ఓకే. ఇంకా ఒక వెహికల్ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి మీద మనం విశ్వాసం పెట్టి వెళ్తాం. వెరీ గుడ్. ఇంకా రోహిణి సరైనటువంటి మార్గదర్శకం చూపిస్తారనే శ్రద్ధ. ఇంకా వాడిని పేక్ కోసాడు, నా జుత్తు మాత్రమే కట్ చేస్తాడు, అది నిజమే కదా శ్రద్ధ? ఆ శ్రద్ధ లేకపోతే నువ్వు వెళ్ళావు కదా. శ్రద్ధ మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగం, పెద్ద పెద్ద ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. సో అందరూ ఒప్పుకుంటారు శ్రద్ధ లేకపోతే జీవితమే లేదు, అంతేనా కాదు? అయితే శ్రద్ధలో రకాలున్నాయి. క్వాలిటీ ఆఫ్ ఫెయిత్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫెయిత్. క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ శ్రద్ధ లక్షణం. శ్రద్ధ లక్షణం, క్వాలిటీ ఆఫ్ ఫెయిత్. శ్రద్ధ ఎలా వస్తుంది? ఎవరు చెప్తారు శ్రద్ధ ఎలా వస్తుంది అనేటువంటి దాని గురించి ఆలోచించు. శివలింగం, శ్రద్ధ ఎలా వస్తుంది? అదే విశ్వాసం అన్నా శ్రద్ధ అన్న ఒకటే. అది నేను అడుగుతుంది, ఎలా వస్తుంది శ్రద్ధ? ఎలా వస్తుంది తులసి? కోరుకుంటుంది. ఒక కోరికని నెరవేర్చే క్రమంలో శ్రద్ధ చూపిస్తాం. అంత క్లారిటీ నాకేమనిపించట్లేదు. ఓకే ఓకే. అది అర్జెన్సీ, అది అర్జెన్సీ నేను అడగట్లేదు. నేను అడుగుతుంది ఇప్పుడు అర్జెన్సీలో నీకు నలుగురు వచ్చారు, నాలుగు అంబులెన్స్లు వచ్చినాయి ఎగ్జాంపుల్. నువ్వు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలి. నాలుగు అంబులెన్స్లు వచ్చినప్పుడు ఏ అంబులెన్స్లు వెళ్తావు? అన్ని ఒకలాగే ఉన్నాయి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే మనం జీవితంలో స్టెప్స్ తీసుకునేటప్పుడు ఆ స్టెప్స్ దేని మీద, దేని బట్టి తీసుకుంటాం జీవితంలో స్టెప్స్? శ్రద్ధ, మనకి ఏదైతే శ్రద్ధ అనిపిస్తుందో, ఏదైతే ఫెయిత్ ఎక్కువ అనిపిస్తుందో, ఆ ఫెయిత్ ఎక్కువ దేని మీద ఉంటుందో దాని వైపు మనం అడుగులేస్తాం, అవునా కదా? అందరూ ఒప్పుకుంటారు కదా. అది నేను అడుగుతుంది ఏంటంటే అటువైపు అడుగులేయడానికి మీకు ఆ రకమైనటువంటి శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇతరుల దగ్గర వినడం వల్ల వచ్చే శ్రద్ధ అది. ఇంకా నేను అంటుంది భక్తుల గురించి మాట్లాడే వదిలేస్తాం, భక్తుల గురించి తర్వాత మాట్లాడదాం. అంటే నేను ఒక బేసిక్ పాయింట్స్ మాట్లాడుతున్నాను. బేసిక్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలి, వెళ్ళావు. ఒక సినిమాకి వెళ్ళాలనే శ్రద్ధ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దాని గురించి విన్నప్పుడు, లేకపోతే పక్క వాళ్ళు ఎవరో చెప్పినప్పుడు, ఇట్లా ఎన్నో రకాలుగా శ్రద్ధ అనేటువంటిది ఫామ్ అవుతుంది మనకి, అవునా? శ్రద్ధ అనేటువంటిది ఏర్పడుతుంది ఎలా? చాలా రకాలుగా ఏర్పడుతుంది, చాలా రకాలుగా ఏర్పడుతుంది. అయితే ఇందులో ఏ రకం మంచి రకం, మిగిలినవి ఏ రకం నాసి రకం అనేటువంటిది తెలుసుకునే బాధ్యత మనకుంది. ఏది మంచి రకం శ్రద్ధ, ఏది నాసి రకం శ్రద్ధ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోకపోతే జీవితంలో స్పిరిచువల్ లైఫ్ నిజంగా యాక్చువల్ గా ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. శ్రద్ధ అంటే మన ఇంద్రియాలు ద్వారా గ్రహించేటువంటి శ్రద్ధ ఒక రకమైనటువంటి శ్రద్ధ. మన ఇంద్రియాల ద్వారా గ్రహించే శ్రద్ధ అది ఒక రకమైనటువంటి శ్రద్ధ. అర్థం కావట్లేదా? ఇంద్రియాల ద్వారా గ్రహించే శ్రద్ధ అంటే సెన్స్ గ్రాటిఫికేషన్ అనట్లేదు, సెన్స్ పర్సెప్షన్ అంటుంది. సెన్స్ పర్సెప్షన్ ఇంద్రియాల ద్వారా గ్రహించే శ్రద్ధ. దానివల్ల అంటే ఇంద్రియాలు ఉపయోగించి, ఆ ఇంద్రియాలు ఉపయోగించినప్పుడు మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ కలిగేటప్పుడు వచ్చేటువంటి శ్రద్ధ ఒక రకమైనటువంటి శ్రద్ధ. అది ఒక క్వాలిటీ, అది వన్ క్వాలిటీ, వన్ టైప్ ఆఫ్ క్వాలిటీ అది ఆ శ్రద్ధ. దాని గురించి కొద్దిగా చర్చ చేద్దాం. ఇంద్రియాల వల్ల కలిగే శ్రద్ధ మంచి శ్రద్ధ కాదా? ఒకవేళ మంచి శ్రద్ధ అయితే ఎందుకు మంచి శ్రద్ధ? మంచి శ్రద్ధ కాకపోతే ఎందుకు మంచి శ్రద్ధ కాదు? ఇంద్రియాల వల్ల కలిగే శ్రద్ధ, ఇంద్రియాలు మనకిచ్చేటువంటి శ్రద్ధ, ఇంద్రియాలని నమ్ముకుని మనకి కలిగేటువంటి శ్రద్ధ మంచి శ్రద్ధ కాదా? మంచిది కాదా? ఇప్పుడు మనకున్నది అవే కదా, మరి ఇంకో రకంగా శ్రద్ధ ఎలా మనం పొందగలుగుతాం? వాటి వెనకాతలు వెళ్తుంది. ఓకే ఓకే సిద్ధార్థ్ శ్రీహరి దీంతో ఇంద్రియాల వల్ల మనకి దాంతో ఏమైనా బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దాంతో ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా? గుడ్ పాయింట్. బద్ధజీవికి నాలుగు లోపాలున్నాయి. ఆ నాలుగు లోపాలు ఏమిటివి? ఇంద్రియాలు అసంపూర్ణాలు, ఎప్పుడు మోహంలో ఇల్యూజన్లో ఉంటాడు, తప్పులు చేయడం. నాలుగవది మోసపూరితమైనటువంటి బుద్ధి కలిగి ఉంటాం. ఈ నాలుగు ప్రతి బద్ధజీవికి కూడా ఈ నాలుగు ఉంటాయి. ఇప్పుడు మన ఇంద్రియాల వల్ల కలిగే శ్రద్ధ ఎలాంటిది? ఇంద్రియాలు అసంపూర్ణాలు కాబట్టి ఆ శ్రద్ధ కూడాను అసంపూర్ణమే. ఇప్పుడు మోర్ ఆర్ లెస్ మన జీవితంలో శ్రద్ధ ఎలా వస్తుంది? ఇంద్రియాల వల్ల కలగడం వల్ల వస్తుందా లేకపోతే ఇంకో రకంగా వస్తుందా? ఆలోచించేసి చెప్పండి నాకు. మీకు ఏదైనా శ్రద్ధ, దేని మీదైనా శ్రద్ధ కలిగింది అనుకోండి, ఎలా కలిగి ఉండి ఉంటుంది? రూపానుగా వేరే వాళ్ళ కలిగినటువంటి శ్రద్ధని మనకి, మన వాళ్ళతో అసోసియేట్ అవ్వడం వల్ల వాళ్ళ శ్రద్ధ మనకి రావటం, అది ఒక రకం, అంతేనా? బట్ ఆ అసోసియేట్ అయ్యేటప్పుడు ఆ వ్యక్తిని నువ్వు నమ్మినట్టే కదా, ఇంకొక వ్యక్తిని నమ్మితే కదా ఆయన శ్రద్ధ నీకు కాస్త వచ్చేసింది, అంటుకుంది, ఆయన శ్రద్ధ నీకు అంటుకుంది, అంతే కదా? ఆయన శ్రద్ధ ఒకవేళ కంటామినేటెడ్ అనుకో, సో నీకు కూడా అంటుకునే శ్రద్ధ ఏమిటి? కంటామినేటెడే కదా. నువ్వేం ఆయన క్వశ్చన్ చేయట్లేదు, నీకు ఈ శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు ఆయన క్వశ్చన్ చేయట్లేదు. నువ్వేం చేసావు? ఆయన నమ్మేసి తీసేసుకున్నావు ఆ శ్రద్ధని. తీసేసుకోవడం వల్ల నువ్వేమనుకుంటున్నావు? ఇది మంచిదే అనుకుంటున్నావు. అంటే రెండు రకాలుగా శ్రద్ధ వస్తుంది. ఒకటి నువ్వు మీరు అన్నట్టు ఇప్పుడు ఇంద్రియాల వల్ల కలిగే శ్రద్ధ ఒక రకం, రెండవది వేరే వాళ్ళకి కలిగినటువంటి శ్రద్ధని మనం తీసేసుకోవడం, దానివల్ల ఇంకా శ్రద్ధ వస్తుంది. ఇంకెన్ని రకాలుగా శ్రద్ధ వస్తుంది? ఎవరితో అయితే నివసిస్తూ ఉంటామో వాళ్ళ శ్రద్ధ మనకి సహజంగానే వస్తుంది. బట్ పలానా వాళ్ళతో ఉండాలి అని మనం నిర్ణయం తీసుకుంటాం కదా, ఒకరితో ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటాం కదా, ఆ నిర్ణయం ఎలా తీసుకుంటాం? దానికి కూడా శ్రద్ధ కావాలి కదా, గ్రేడ్ బట్టి. మనం తేల్చుకోవడానికి అక్కడే ఉంది. ఇప్పుడు నాకు థర్డ్ క్లాస్ వచ్చింది లేదా సెకండ్ క్లాస్ వచ్చింది అనుకో, నీకు ఎంత వెళ్లాలనుకున్నా కూడా నీకు దొరికే గ్రూప్ ఏంటి? ఏహెచ్ఈసీఓ సిఈసీ ఏదో ఒకటి దొరుకుద్ది, అంతేగాని అంతేగాని నేను నాకు ఎంపీసీ దొరకమంటే దొరకదు. అలాగే మన శ్రద్ధ, శ్రద్ధ అను నేను, శ్రద్ధ వేరు కోరిక వేరు, కోరిక వేరు శ్రద్ధ వేరు, రెండు వేరు వేరు. నువ్వు కోరికని శ్రద్ధని ఒకేలా చూస్తున్నట్టున్నావు, రెండు వేరు వేరు. నీ పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే కోరిక బట్టి మనం దాని వైపు వెళ్ళడానికి చూపించేటువంటిదే శ్రద్ధ అంటావు, అంతే కదా? సో కోరిక శ్రద్ధని నిర్ణయిస్తుందని చెప్పేసి అంటావు, అదే కదా నువ్వు అంటుంది? అది ఓకే, అది నేను దాని గురించి ఏమనట్లేదు. బట్ నేను అంటుంది ఏంటంటే కోరిక కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఇంద్రియాల నుంచే వచ్చింది కోరిక. కోరిక కూడా ఎక్కడి నుంచి వచ్చింది? మనకి టూ మచ్ కన్ఫ్యూజ్ అయిపోద్దా. నేను ఇక్కడ నేను మాట్లాడుతుంది క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాను అంతే కదా. క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ లో నేను ఇప్పుడు రెండు రకాలైనటువంటి ఫెయిత్ గురించి మాట్లాడు, రెండు రకాల శ్రద్ధల గురించి మాట్లాడాం. ఒకటి ఇంద్రియాల ద్వారా గ్రహించేటువంటి శ్రద్ధ, రెండవది ఇతరులు ఇచ్చినటువంటి శ్రద్ధ. ఈ రెండిట్లో దేని నమ్ముకుంటాం, ఏది నమ్ముకుంటే సేఫ్ చెప్పండి చూద్దాం. ఇతరులు ఇచ్చే శ్రద్ధని తీసుకుని నమ్ముకుంటే బెటర్ అంటారా? అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా కొత్తగా ఉంది కదా ఈ ఆలోచన విధానం. మీరు చూడండి, ఎందుకు ఈ ఆలోచన విధానం నేర్పుతున్నానంటే మీరు నెక్స్ట్ టైం శ్రద్ధ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలో తెలుసుకోవాలి. ఇది చాలా భాగవతానికి చాలా డీప్ గా కనెక్టెడ్. ఈ శ్రద్ధ పెట్టడం అనేటువంటిది భాగవతానికి డీప్ గా కనెక్టెడ్. దీనికి మూలమే మీరు బహుశా విన్నారో లేదో, భక్తి సామ్రాజ్య సింధులో 8 రకాల స్టెప్లు ఉన్నాయి. ఆదో శ్రద్ధ తథా సాధు సంగ తథా భజన క్రియ తదా అనర్థ నివృత్తి తదా నిష్ట ఆసక్తి భావ ప్రేమ. ఇందులో మొట్టమొదటిది ఏమిటి? శ్రద్ధ. ఈ శ్రద్ధే పెరుగుతూ 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 ఇంటెన్సిఫై అయ్యి ఏమవుతుంది? ప్రేమగా మారుతుంది. ఎలాగైతే మన దగ్గర ఉండే పాలు దాన్ని మరగబెడితే బాగా తిగ్గా ఏమవుతుంది, కోవాలో ఎలాగైతే మారుతుందో, పాలు బదులుగా బియ్యంపిండి దాన్ని నువ్వు మరగబెట్టావు అనుకో, బియ్యంపిండి కూడా నువ్వు బాగా కలిపితే ఎలా కనబడుతుంది? పాలులాగే కనబడుతుంది చూడడానికి. అది ఇంకోటి ఏదో వస్తుంది దాని నుంచి. కాబట్టి బేసిక్ గా మన దగ్గర ఉండేటువంటిది ఏమిటి అనేటువంటిది మనం డిస్కస్ చేయాలి. మన దగ్గర ఉన్న మనం పెడుతున్న శ్రద్ధ ఎలాంటిది అనేటువంటిది మనకు తెలియాలి. మనం పెడుతున్న శ్రద్ధ గనక తప్పుడు శ్రద్ధ అనుకో, మనకు వచ్చే రిజల్ట్ తప్పుడు రిజల్ట్. మనం పెడుతున్న శ్రద్ధ ప్యూర్ శ్రద్ధ అనుకో, దీన్ని ప్యూర్ ఫెయిత్ అంటారు. ప్యూర్ ఫెయిత్ గనక మనం పెడితే మనకు వచ్చే రిజల్ట్ ప్యూర్ రిజల్ట్ వస్తుంది. సో ఈ శ్రద్ధ పెట్టడంలో రెండు రకాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఒక రకం ఏమిటి? మన ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకునేటువంటి శ్రద్ధ. రెండో రకం వేరే వాళ్ళు ఇచ్చే తీసుకునేటువంటి శ్రద్ధ. ఈ రెండిట్లో ఏది బెటర్ అనేటువంటిది నిర్ణయించే ముందు ఫస్ట్ ఇంద్రియాల ద్వారా పొందేటువంటి శ్రద్ధ కరెక్ట్ అయినటువంటి శ్రద్ధ కాదా అనేటువంటిది ముందు తేల్చేసుకుందాం. ఇది కరెక్ట్ కాదని మీరు అందరూ ఒప్పుకుంటారా, లేకపోతే దీనికి ఏమైనా వాగ్వివాదం ఉందా? దీంట్లో ఇది కరెక్ట్ అని అంటారా, కరెక్ట్ కాదంటారా? ఇంద్రియాల ద్వారా పొందేటువంటి శ్రద్ధ కరెక్ట్ అయినటువంటిదా, కరెక్ట్ శ్రద్ధ కాదా? కరెక్ట్ కాదని ఎందుకు అంటున్నారు? ఎలా అంటున్నారు కరెక్ట్ కాదని? ఇప్పుడు చూడండి, మనకి సైంటిస్టులు మొబైల్ ఫోన్ మనకి ఇచ్చారు. సైంటిస్టులు ప్రాక్టికల్ గా మనకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సైంటిస్టులు ఇస్తున్నారు. ప్రాక్టికల్ గా చాలా చాలా వాళ్ళు ప్రాక్టికల్ శ్రద్ధ వాళ్ళ మీద శ్రద్ధ చూపించకుండా ఉండలేని పరిస్థితి ఏమిటి చెప్పండి? ఎందుకు మనం సైంటిస్టుల మీద శ్రద్ధ చూపించలేము? వాళ్ళన్ని మనకు చూపిస్తున్నారు, క్లియర్ గా ఇస్తున్నారు. వేరేజ్ మీరేమి ప్రామిస్ చేస్తున్నారు? జపం చేయి, వైకుంఠానికి పోతాం. వైకుంఠం ఉందో లేదో తెలీదు. అంటే జనరల్ గా మనకు ఆర్గ్యుమెంట్ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇవి వస్తాయి. ఏంటి స్వామి మీరేదో మాట్లాడతారు, అర్థం లేని మాటలు మాట్లాడతారు, ఏవో అన్ని కూడా నమ్మేమంటారు. ఎందుకు నమ్మాలి మేము? మీ దగ్గర ఏముందని అలాంటిది నమ్మటానికి? కానీ యువతలో కనుక చూసినట్లయితే వాళ్ళు నమ్మడానికి అన్ని రీజన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏంటి వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తున్నారు వాళ్ళు. సో ఏది బెటర్ శ్రద్ధ? వాళ్ళు నమ్మడం బెటరా, లేకపోతే మిమ్మల్ని మీరేదో ఊహాలోకంలో మమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడికో పెట్టేస్తున్నారు అని అంటే మీరేం ఆన్సర్ ఇస్తారు? అలాంటి వాళ్ళకి మీరు సరైనటువంటి ఆన్సర్ ఎలా ఇవ్వగలుగుతారు? ప్రత్యక్ష ప్రమాణం చూపిస్తే గానీ నేను నమ్మను. సో నాకు శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? చూపిస్తేనే వస్తుంది. అంటే చూపించడం అంటే ఇది ఒక వన్ ఆఫ్ ది సెన్స్, అంటే ఇంద్రియాల ద్వారా ప్రాప్తించేటువంటిది. చూపిస్తేనే దీన్ని ఏమంటారు? ప్రత్యక్ష ప్రమాణం అంటారు. బట్ ఈ శ్రద్ధ కరెక్ట్ అయిందా కాదా అని అంటున్నాను నేను. నేనంటున్న ప్రశ్న ఏంటంటే ఇది కరెక్ట్ అయిన శ్రద్ధ కాదా అని అంటున్నాను.
ఇది కరెక్ట్ అయిన శ్రద్ధ దేనికి అంటే, నువ్వు చూసుకునేటువంటి విషయం చూడగలిగేదైతే శ్రద్ధ కరెక్ట్. కొన్ని చూడలేని విషయాలు ఉంటాయి, అప్పుడు నువ్వు కనుక చూపుదని నేను చూస్తే గాని నమ్మనంటే, అలా దాన్ని పట్టుకున్నాం అనుకో, దాన్ని పట్టుకుంటే అప్పుడు మనం కరెంట్ని చూడలేం. సో కరెంట్ చూడలేం కదా అని చెప్పేసి మనం అది లేదని చెప్పగలం? లేదా ఒక మనస్సు ఉంది, మనస్సును ఎవరు కూడా చూడలేరు. అలా బుద్ధి ఉంది, చూడలేరు. ఇలా చూడలేనివి ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా. మరి చూడలేనివి ప్రపంచంలో చాలా ఉంటే నేను చూస్తే గాని నమ్మను అని అంటే అది మూర్ఖత్వం కదా. చూస్తే గాని నమ్మను అనేటువంటివి వేటితో మనం మాట్లాడచ్చు? చూడగలిగే వాటితో మాట్లాడచ్చు కావాలనుకుంటే. చూడలేనటువంటివి చాలా ఉన్నాయి కదా, వాటితో మనం వాటి మీద శ్రద్ధ ఎలా పెట్టగలుగుతాం? కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం పూర్తిగా పనికిరాదు. కొంతమేరకు పనిచేస్తుందేమో గానీ పూర్తిగా పనికిరాదు ఈ ప్రత్యక్ష ప్రమాణం. సో ప్రత్యక్ష ప్రమాణం వల్ల వచ్చే శ్రద్ధ పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ కాదు. ఇక రెండో రకమైనటువంటి శ్రద్ధ ఉంది, అదేమిటిది? అనుమాన ప్రమాణం వల్ల కలిగేటువంటి శ్రద్ధ. అనుమాన ప్రమాణం వల్ల కలిగే శ్రద్ధ రెండో రకమైనటువంటి శ్రద్ధ. ఈ అనుమాన ప్రమాణంలో కలిగేటువంటి శ్రద్ధ ఏమిటి? ఏమిటి అనుమాన ప్రమాణం వల్ల కలిగే శ్రద్ధ? ఉదాహరణకి ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి మీరు వెళ్ళాలి, తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. తిరుపతి రైల్వే స్టేషన్కి ఇస్కాన్ టెంపుల్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తికి వెళ్లాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి ఏదో ఒక ఆటో తీసుకుని వెళ్ళిపోవడమే అంతేనా? అదేమవుతుంది? గుడ్డి నమ్మకం అవుతుంది. అలా గుడ్డి నమ్మకం కాకుండా ఇంకో రకంగా వెళ్లాలంటే ఎలా? అడ్రస్ అడగాలి. ఎవరిని అడుగుతావు? ఎవరో ఒక వ్యక్తి చెప్తాడు, నువ్వు ఇలా ముందుకెళ్తే అక్కడ ఒక జంక్షన్ వస్తుంది, జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, ఫలానది వస్తుంది. ల్యాండ్ మార్కులు 1, 2, 3, 4 ల్యాండ్ మార్కులు అని చెప్తాడు. చెప్తే మనం బయలుదేరుతాం. బయలుదేరితే మనకు ఒక్కొక్క ల్యాండ్ మార్క్ కనబడుతూ ఉంటే మనకి ఏం పెరుగుతుంది? ఆ వ్యక్తి మీద శ్రద్ధ పెరుగుతుంది. చివరికి ఆయన చెప్పిన ఫైనల్ డెస్టినేషన్ కు వచ్చేసరికి కరెక్ట్ గా రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు పూర్తి శ్రద్ధ డెవలప్ అవుతుంది. ఎవరి మీద? ఈ వ్యక్తి మీద పూర్తి శ్రద్ధ డెవలప్ అవుతుంది. అందరూ ఒప్పుకుంటారా దీనికి? ఒప్పుకుంటారా? దీంట్లో ఏమైనా లోపం ఉందా? ఇలాంటి శ్రద్ధ డెవలప్ చేసుకోవడంలో ఏమైనా లోపం ఉందా? ఇందులో ఒకవేళ లోపం ఉంటే ఎక్కడ లోపం ఉంది? ఈ రకంగా శ్రద్ధని డెవలప్ చేసుకోవడం వల్ల ఏదైనా లోపం ఉందా? భీమచ్చుత, ఇందులో లోపం ఏం కనబడలేదా? నాకు ఒక లోపం కనబడుతుంది ఇందులో, చెప్పమంటారా ఆ లోపం ఏంటో? టైం వేస్ట్ అవుతుంది. ప్రతిసారి చూసుకుని ల్యాండ్ మార్క్ చూసుకోవాలి. ప్రతిసారి ల్యాండ్ మార్క్ చూసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే ఫుల్ ఫోర్స్తో నువ్వు వెళ్ళలేవు. ఫుల్ ఫోర్స్తో వెళితే ఏమవుతుంది? ఒకవేళ ల్యాండ్ మార్క్ మిస్ అయిపోతే ఏమైపోద్దో, మళ్ళీ డైరెక్షన్ పూర్తిగా పాడైపోతుందని. కాబట్టి ఫుల్ ఫోర్స్ వెళ్ళవు. ఎలా వెళ్తావు? భయంగా వెళ్తావు. చూసి చివరి లాస్ట్ దాటినప్పుడు మాత్రం ఫుల్ ఫోర్స్తో వెళ్ళిపోతావు. దీంట్లో ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే, ఆ వ్యక్తి చెప్పేటువంటి వ్యక్తి కరెక్టా కాదా అనేటువంటిది నీకు తెలియదు. ఎప్పటి వరకు తెలియదు? చివరి డెస్టినేషన్కి వెళ్ళినంత వరకు తెలియదు. సపోజ్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ కనబడలేదు అనుకో, రైల్వే స్టేషన్ దాలే, పోలీస్ స్టేషన్ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? సో దీన్ని ఏమంటారు? అనుమాన ప్రమాణం వల్ల కలిగే శ్రద్ధ అంటారు. ఇప్పుడు నేను మీకు రెండు రకాల శ్రద్ధలు చెప్పాను. ఒకటేమిటి? ప్రత్యక్ష ప్రమాణం ద్వారా పొందే శ్రద్ధ. రెండవది అనుమాన ప్రమాణం ద్వారా పొందే శ్రద్ధ. రెండు రకాల శ్రద్ధలు. అది నీ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా శ్రద్ధ అని అంటే ఇందాక చెప్పినట్టుగా ఇంద్రియాల ద్వారా పొందే శ్రద్ధ. ఆ రెండు ఒకటే కదా, ఇంద్రియాల ద్వారా పొందే శ్రద్ధన్నా లేదా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా పొందే శ్రద్ధన్నా, రెండు కూడా ఒకటే. ఇక రెండో రకమైన శ్రద్ధ ఏమిటి? ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ లో డిస్కషన్ లో మీరు నాకు ఇంకో రకమైన శ్రద్ధ చెప్పారు కదా, ఏమిటిది? ఇతరుల ద్వారా. అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు అనుమాన ప్రమాణ శ్రద్ధ కూడా అదే కదా. అనుమాన ప్రమాణం ద్వారా వచ్చినటువంటి శ్రద్ధ ఇది కూడా పరిపూర్ణమైన శ్రద్ధ లేకపోతే కాదా? మరి ఇది పరిపూర్ణమైన శ్రద్ధ కాదు, అది పరిపూర్ణమైన శ్రద్ధ కాదు, మరి పరిపూర్ణమైన శ్రద్ధ ఎలా వస్తుందయ్యా? అంటే ఆలోచించేస్తున్నారా? ఆలోచన జరుగుతుందా ఇక్కడ? అంటే ఇప్పుడు మీరు మీ క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ ని టెస్ట్ చేసుకోండి. మీరు ఏ శ్రద్ధతో ఇక్కడికి వచ్చారు అది టెస్ట్ చేసుకోండి. ఒకవేళ రాంగ్ క్వాలిటీ ఆఫ్ శ్రద్ధ కనుకుంటే దానికి తీసేసి దాని స్థానంలో ఏం పెట్టుకోండి? ప్యూర్ శ్రద్ధను పెట్టుకుంటే ఫైనల్ గా డెస్టినేషన్ మీరు వెళ్ళే డెస్టినేషన్ ఏమవుద్ది? ప్యూర్ డెస్టినేషన్ అవుతుంది. హోల్ మోడర్న్ ఎడ్యుకేషన్ అంతా, ఆధునిక విద్య అంతా దేని మీద ఆధారపడింది చెప్పండి? ఆధునిక విద్య అంతా దేని మీద ఆధారపడింది? ఈ రెండింటి మీద ఆధారపడింది. ప్రత్యక్ష ప్రమాణం వల్ల కలిగే శ్రద్ధ, అనుమాన ప్రమాణం వల్ల కలిగే శ్రద్ధ. వాడేమంటాడు, నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది, కావాలంటే నువ్వు చేసుకో ఎక్స్పెరిమెంట్, నీకు రిజల్ట్ వస్తుంది అని అంట. ఎవడు చేసినా ఎక్స్పెరిమెంట్ అదే రిజల్ట్ వస్తుంది అని అంటాడు. అర్థమవుతుందా నేను చెప్పింది? సో మనం ఏమనుకుంటున్నామంటే, ఓ వీళ్ళు చెప్పింది కరెక్టే కదా, వీళ్ళు ఎవరు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా కూడాను అదే రిజల్ట్ వస్తుంది అంటున్నాడు, కాబట్టి మనం అదే ఫాలో అవ్వాలి. సో అందువల్ల మన శ్రద్ధ ఎంత మేరకు ఎలా అయిపోయింది, దేనికి లిమిట్ అయిపోయింది? ఈ రెండింటికి లిమిట్ అయిపోయింది. ఏమిటి? ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. ఇంకా దీనికి మించి ఆలోచించలేకపోతున్నాం అన్నమాట. అసలు దీనికి మించిన ఒక శ్రద్ధ ఉందా? ఉంటే ఎలాంటి శ్రద్ధ? ఒకవేళ ఉంటే ఎలాంటి శ్రద్ధ? ఈ రెండింటికి మించినటువంటి శ్రద్ధ ఉందా? ఉంటే అది ఎలాంటి శ్రద్ధ? దానికి ఉదాహరణ ఒకటే దానివ్వండి. సో నువ్వు దీని నుంచి నువ్వు చెప్పబోయేది ఏంటి? ఆ శబ్దం ఎక్కడి నుంచి రావాలి? అథరైజ్డ్ సోర్స్ నుంచి రావాలి. ఆ శబ్దం వస్తేనే అప్పుడు అది ప్యూర్ శ్రద్ధ అవుతుంది. సో ఇప్పుడు మనం రెండు రకాల శ్రద్ధ మాట్లాడుకున్నాం. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం వల్ల కలిగే శ్రద్ధ, రెండోది అనుమాన ప్రమాణం వల్ల కలిగే శ్రద్ధ. మూడవ రకమైనటువంటి శ్రద్ధ ప్యూర్ ఫెయిత్. ఆ ప్యూర్ ఫెయిత్ ఎక్కడి నుంచి రావాలి? ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నోటి నుంచి వచ్చేటువంటిదే ప్యూర్ ఫెయిత్. దానికి ఉదాహరణ బ్రహ్మదేవుడి గురించి చెప్పావు. చాలా మందికి బ్రహ్మదేవుడి గురించి తెలియదు, సృష్టి గురించి తెలియదు. ఒక మామూలుగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆ ప్యూర్ ఫెయిత్ పాసిబుల్లా? ఇక్కడ ఒక మామూలు వ్యక్తిగా మాట్లాడుకుంటే నాకు ఒక ప్యూర్ ఫెయిత్ పాసిబుల్లా? అలాంటి ప్యూర్ ఫెయిత్ మనం ఎవరి మీద పెట్టచ్చు? వెరీ గుడ్, ఎవరి మీద? తల్లి మీద పెట్టచ్చు. తల్లి మీద అలాంటి ఫెయిత్ పెట్టడం కరెక్టా కాదా? ఏ విషయంలో? తల్లి మీద అంటే దేని గురించైనా పెట్టేస్తావా, లేకపోతే ఏ విషయంలో తల్లి మీద పెట్టడం? శాస్త్రం గురించి వదిలేస్తా, నువ్వు తల్లి గురించి మాట్లాడకూడదు, తల్లి గురించి మాట్లాడు. ఫలానా వ్యక్తి నీ తండ్రి అని చెప్పడం, అని తల్లి చెప్తే ఆ తల్లి మాటల్ని పూర్తిగా స్వీకరించడం ఏమిటి? ఏ శ్రద్ధ కింద వస్తుంది అది? ప్యూర్ ఫెయిత్ కింద వస్తుంది. అయితే నేను అంటుంది ఏంటంటే, ఇది కరెక్టేనా? ప్యూర్ ఫెయిత్ ఇది కరెక్టేనా? ఇది ప్యూర్ ఫెయిత్ కి దీన్ని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చా? సిద్ధార్థ్, తల్లి ప్రాస్టిట్యూట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, తల్లి ప్రాస్టిట్యూట్, దెన్ తండ్రిని ఎలా గుర్తిస్తావు? అప్పుడు గుర్తించడం వల్ల కాదు, అప్పుడు గుర్తించడానికి అవకాశం లేదంటే. ఇంకో రకంగా నీకు తెలిసిన విధంగా గుర్తించే అవకాశం ఉందా చెప్పండి? ఒకవేళ తల్లి ప్రాస్టిట్యూట్ అనుకుందాం, అప్పుడు ఇంకొక రకంగా తండ్రిని తెలుసుకునే అవకాశం ఉందా? మీరంటారు డిఎన్ఏ టెస్ట్ పెట్టుకుందాం అని అంటారు. ఎగ్జాంపుల్ డిఎన్ఏ టెస్ట్. బట్ డిఎన్ఏ టెస్ట్ ఎంతమంది మీద నువ్వు ప్రయోగిస్తావు? డిఎన్ఏ టెస్ట్ ఎంతమంది మీద ప్రయోగిస్తావు? సపోజ్ నీ తండ్రి ఆల్రెడీ నేను కని చచ్చిపోయాడు అనుకో, అప్పుడు నువ్వు ఎంతమంది మీద ప్రయోగించినా డిఎన్ఏ టెస్ట్ నీకు ఎప్పుడు నెగిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ రాదు. సో తండ్రిని తెలుసుకోవాలనుకుంటే మనకి మిగిలిన ఒకే ఒక్క కారణం ఎవరున్నారు? తల్లి. కాబట్టి దీన్నేమంటారు? తండ్రిని తెలుసుకునే విషయంలో తల్లిని నమ్మటం ఏమిటంటారు? దాన్ని ప్యూర్ ఫెయిత్ అని అంటారు. వేరే దాంట్లో తల్లి మోసం చేసే అవకాశం ఉందేమో, గాని ఈ విషయంలో మాత్రం తల్లి
మోసం చేయదు సాధారణంగా.
ఏదో అత్యంత అసాధారణమైనటువంటి విషయంలో అలాంటి తల్లి ఎవరైనా మోసం చేస్తే చేస్తుందేమో, గాని అసలు ఏ తల్లి కూడా అలా మోసం చేయదు. నాకు మీకు ఎవరైనా తెలుసు అలాంటి తల్లులు ఎవరైనా? తండ్రి విషయంలో కొడుకుని మోసం చేసినటువంటి తల్లులు మీరు ఎప్పుడైనా మీట్ అయ్యారా, మీరు వాళ్ళ గురించి విన్నారా? నేనైతే ఇంతవరకు వినలేదు. ఇంక్లూడింగ్ ఏన్షియంట్ టైమ్స్ లో కూడాను ఆ గౌతమం దగ్గరికి ఆ కుర్రవాడు వెళ్తే ఆ తల్లి ఏముంది, నాయన నీ తండ్రి ఎవరో నాకు తెలియదని చెప్పింది, అంతేగాని ఫలానా వ్యక్తి నీ తండ్రి అని చెప్పేసి అనలేదు. అంటే ఆ తల్లి నిజాయితీపరాలా కాదా? ఆమె నిజాయితీపరాలు. అదే విషయాన్ని ఈ అబ్బాయి తీసుకెళ్లి గౌతమం దగ్గర పెట్టాడు కాబట్టి గౌతమం ఏమన్నాడు, నీకు బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి, నీ తల్లికి కూడా బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయన్నాడు. మీరిద్దరు కూడా క్వాలిఫైడ్ పీపుల్ అని చెప్పేసి అన్నాడు గౌతమం. సో నా పాయింట్ ఏంటంటే శ్రద్ధగా ఉండండి. ప్యూర్ ఫెయిత్ అంటే ఇది ఏంటి, సరైనటువంటి వ్యక్తి నుంచి ప్రామాణిక సరైనటువంటిది అని అంటే మనం ఎవరిని చెప్పడానికి నువ్వు సరైన నువ్వు సరైన ప్రామాణికమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం గనక స్వీకరిస్తే ఆ శ్రద్ధే ప్యూర్ ఫెయిత్. ఆ శ్రద్ధే దాన్ని ఏమంటారు, ప్యూర్నే ఉంటారు, స్వచ్ఛమైనటువంటి శ్రద్ధ. సో దానికి ఒక ఉదాహరణగా మనం ఏం చెప్పుకుంటున్నాం, తండ్రి విషయంలో తల్లి చెప్పిందే ఫైనల్. అయితే ఇప్పుడు నేను మీకు చిన్న సింపుల్ ప్రశ్న వేస్తాను. మనకు తండ్రి ఎవరో తెలియదు, తల్లి పలానా వ్యక్తి నీ తండ్రి అని చెప్పేసింది. మనకి డిఎన్ఏ టెస్ట్లు వీటి గురించి ఆల్రెడీ మనం బాగా తెలుసున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి? ఏం పర్వాలేదు, నేను అడిగిన ప్రశ్న అర్థమైంది అందరికన్నా. తల్లి పలానా వ్యక్తి నీ తండ్రి నాయన అని చెప్పేసింది. అయితే మనకి డిఎన్ఏ టెస్ట్లు వీటి గురించి వాటి గురించి బాగా నాలెడ్జ్ ఉంది, మనం మోడర్న్ జనరేషన్ లో పెరిగాం కదా, దీని గురించి మనకు నాలెడ్జ్ ఉంది. ఏం చేస్తాం? ఎందుకైనా మంచిది ఒకసారి ఏం చేస్తే మంచిది ఏమంటావు తెలుసు కదా, టెస్ట్ చేసుకుంటే కన్ఫర్మ్ అయిపోద్ది కదా, అవునంటారా కాదంటారా? ఎందుకు అనవసరంగా డౌట్ పడాలా? డౌట్ పడకుండా పూర్తిగా ఇంకా రెండో ఆలోచన లేకుండా ఫలానా వ్యక్తిని తండ్రిగా యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేస్తే మంచిది ఏమంటావు సురేష్, ఏం చేస్తే మంచిది? ఒప్పుకోవా? ఒప్పుకుంటా. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే దీనికి మన కృష్ణ కాన్షియస్నెస్ కి చాలా రిలేషన్ ఉంది, అందుకే చెప్తున్నాను ఈ మాట. నువ్వేమంటావు? తల్లి మీద విశ్వాసం పెట్టాం, ఫలానా వ్యక్తి నీ తండ్రి అని చెప్పింది ఆమె. అయితే మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి కొద్ది గుంజుతా ఉంటది కదా. ఏమంటావు మహావదన్య, డిఎన్ఏ టెస్టులు చేసినా కూడా నేను అడుగుతుంది ప్రూఫ్ అయిందా కాదా, అసలు నీకు ఇలాంటి ఫలానది ఉంది అని తెలిస్తే నువ్వేం చేస్తావు అని అంటున్నాను. నువ్వు టెస్ట్కి వెళ్తావా లేదా అని అడుగుతున్నాను, అంతే సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు టెస్ట్కి వెళ్తారా లేదా? ఇక్కడ ఎంతమంది వెళ్లరు చేతులు ఎత్తండి, ఎంతమంది వెళ్తారు చేతులు? ఓకే సిద్ధార్థ్, ఎందుకు వెళ్తావు? కన్ఫర్మేషన్ కోసం నువ్వు వెళ్ళావు, డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నావు, అప్పుడు పాజిటివ్ అని తెలిసింది. అప్పుడు ఏంటి, ఆ డిఎన్ఏ టెస్ట్ కరెక్ట్, ఆమె చెప్పింది కరెక్టే అని తెలిసింది. ఓకే, ఆమె చెప్పింది ఫలానా వ్యక్తి నీ తండ్రి అని అంటే నువ్వు శాంపిల్స్ తీసుకున్నావు, డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నావు, చేసుకున్న తర్వాత కరెక్టే అని తెలిసింది. దాని తర్వాత కలిగేటువంటి ఫెయిత్ ఏం ఫెయిత్ అది అని అడుగుతున్నాను నేను. ఆ టెస్ట్ చేసుకోక ముందు కలిగే ఫెయిత్ ఏం ఫెయిత్, టెస్ట్ చేసిన తర్వాత కలిగే ఫెయిత్ ఏ ఫెయిత్ అని అంటున్నాను. మొదటి ఫెయిత్ ప్యూర్ ఫెయిత్, రెండో రకం ఫెయిత్ టెస్ట్ చేసుకున్న తర్వాత కలిగే ఫెయిత్ అనుమానం. ఇది చాలా డేంజరస్, ఇది చాలా డేంజరస్, చాలా డేంజరస్ ఫెయిత్. ఈరోజు మనకు ఆధునిక విద్యలో ఇచ్చే ఫెయిత్ ఏదో తెలుసా,
ఇదే ఫెయిత్. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎవరిని నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు.
నువ్వు ఒకవేళ టెస్ట్ చేసుకోకుండా నువ్వు నమ్మితే గుడ్డి ఫెయిత్, నీ దగ్గర ఉన్న ఫెయిత్ ఏమంటారు వాళ్ళు, ప్యూర్ ఫెయిత్ అని నువ్వు అనుకుంటున్నావు పిచ్చోడా. వాళ్ళేమనుకుంటారు ప్యూర్ ఫెయిత్ అంటారు. వాళ్ళు ఏమంటారు దీన్ని, బ్లైండ్ ఫెయిత్ అని అంటారు, బ్లైండ్ ఫెయిత్ అని అంటారు. సో ఇప్పుడు మనకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి, దేన్ని ప్యూర్ ఫెయిత్ అంటారు, దేన్ని బ్లైండ్ ఫెయిత్ అంటారు, రెండిటికి మధ్య తేడా ఏమిటి, ప్యూర్ ఫెయిత్ కి బ్లైండ్ ఫెయిత్ కి మధ్య తేడా ఏంటి, ఇది ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది. బుర్ర హీట్ ఎక్కిపోతుందా, పర్వాలేదు చెప్పండి, మీకు అనుకూలంగానే చెప్తాను నేను. అంటే కాన్సెప్ట్స్ తెలియలేదనుకోండి. ఇప్పుడు మీరే మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, మీరు కృష్ణుడిని ఏ ఫెయిత్ తో యాక్సెప్ట్ చేశారు, ప్యూర్ ఫెయిత్ తో యాక్సెప్ట్ చేశారా, బ్లైండ్ ఫెయిత్ తో యాక్సెప్ట్ చేశారా, అనుమానం ఫెయిత్ తో యాక్సెప్ట్ చేస్తారా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి. ఎందుకంటే నమ్మాలి కదా, ఏదో ఒక నమ్మకంతో కదా ఇక్కడికి వచ్చాం. ఏ నమ్మకంతో వచ్చారంటే మీరు ఏం ఆన్సర్ చెప్తారు, నీదే ఫెయిత్, ప్యూర్ ఫెయితా, బ్లైండ్ ఫెయితా, లేకపోతే మిక్స్డ్ ఫెయితా, మల్టిపుల్ చాయిస్ అయ్యా, ఏబిసి ఏదో ఒకటి ఎంచుకోవయా, ప్యూర్ ఫెయిత్, మిక్స్డ్ ఫెయిత్, బ్లైండ్ ఫెయిత్, పిఎంబి, ప్యూర్ ఫెయిత్. ఈయన ప్యూర్ ఫెయిత్ అంటారు. తర్వాత ఆయన వదిలేము, పట్టుకుంటాను లేదు ఆయన, ఎలాగ చెప్పాలి, ఆయన ఎలా ప్యూర్ ఫెయిత్ ఆయన చెప్పాలి, నువ్వు క్వాలిఫై చేయాలి నీ స్టేట్మెంట్. రోహిణి బ్లైండ్ ఫెయిత్, ఓకే, నిజాయితీగా చెప్పండి, ఏమి ఇదేం పర్వాలేదు, మిమ్మల్ని ఎవరు ఇక్కడ జడ్జ్ చేయరు. చక్ర, చక్ర కాదు, అఖిలాత్మ. కొద్ది టైం పడుతుందా మీ పేర్లు పూర్తిగా కాన్వర్జెంట్ లోకి రావడానికి. వేవరింగ్ ఫెయిత్ బిట్వీన్ మిక్స్ అంటే వేవరింగ్, దేని దేనికి మధ్య వేవరింగ్, నాట్ ఫిక్స్డ్ ఫెయిత్ బట్ దేని దేనికి మధ్య ఊగిసలాడుతుంది, బ్లైండ్ కి ప్యూర్ కి మధ్య, లేకపోతే బ్లైండ్ కి మిక్స్డ్ కి మధ్య, లేకపోతే ప్యూర్ కి మిక్స్డ్ కి మధ్య, ఎట్లా ఎక్కువ బ్లైండ్ ఫెయిత్. ఓ శ్రీ శ్రీ హరి, బ్లైండ్ శ్రీ గోపాన బ్లైండ్, ముకుంద హరి మిక్స్డ్ ఫెయిత్ బ్లైండ్, బ్లైండ్ ఫెయిత్. బ్లైండ్ నుంచి ఇప్పుడు కొద్దిగా ప్యూర్ కి వెళ్తున్నావా, అచ్చా ఓకే, బ్లైండ్. మీరు బ్లైండ్ ఫెయిత్ పట్టుకుని వెళ్ళి మీరే వేరే వాళ్ళకి ఎవరికైనా మీరు ప్రీచింగ్ చేస్తే ఎవడైనా తీసుకుంటాడా, ఏందయ్యా నువ్వేం చెప్తావు, నువ్వు నాకు నీ దగ్గర ఉన్న ఫెయితే బ్లైండ్ ఫెయిత్, నువ్వేమో నాకు అది అంటించిపోతావా అని అంటే మీరేం చెప్తారు అని చెప్పండి. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకోండి. దేనికి, ప్యూర్ ఫెయిత్ కి బ్లైండ్ ఫెయిత్ కి మధ్య తేడా తెలుసుకోండి. ఏమిటి ప్యూర్ ఫెయిత్ కి బ్లైండ్ ఫెయిత్ కి మధ్య తేడా ఎలా తెలుసుకోగలుగుతాం, లాంగ్ టర్మ్ ఉండదు అది, సరే అది ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉండదు అది, ఓకే, బట్ పలాంది బ్లైండ్ ఫెయిత్ అని ఎలా చెప్పగలం. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని అడిగితే అది బ్లైండ్ ఫెయిత్, వెరీ గుడ్. ఇంకా ఇంకా అలాంటి ఎగ్జాంపుల్ చెప్పండి, బ్లైండ్ ఫెయిత్ ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. పొలిటీషియన్స్ నమ్మితే వాళ్ళు వాగ్దానం చేస్తారు, ఇగో మాది ఎలక్షన్ మేనిఫెస్టో, ఈ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం మిమ్మల్ని అందరికీ కూడా చంద్రమండలంలో మీకు ఇల్లు కడతాం. వాళ్ళు నమ్మేసి ఓటేస్తే అది ఏమిటి, దేని కింద లెక్కది, బ్లైండ్ ఫెయిత్, అవునా. ఇంకా అలాంటి మన జీవితం అంతా నడిచేదే దేంతో, బ్లైండ్ ఫెయిత్ తోనే నడుస్తుంది. అలాంటి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి, టీవీ అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా అదే సంతోషం. సో ఇక్కడ చూడండి, మొత్తం మీద అందరం కూడా ఒప్పేసుకున్నది ఏమిటి అంటే, మనందరం కూడాను సాధారణంగా చూపించే ఫెయిత్ ఏమిటి, మరి కాస్త బుద్ధి ఉండేవాడు ఎక్కడికి వెళ్తాడు, నీకు ఆప్షన్ బ్లైండ్ ఫెయిత్. ఒకవేళ బ్లైండ్ ఫెయిత్ అని నీకు ఎవరైనా గట్టిగా నీ ఫెయిత్ ఏముంది బ్లైండ్ ఫెయిత్ అని అంటే, నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నువ్వు నీ నెక్స్ట్ ఇదేని షెల్టర్ తీసుకుంటావు, ప్యూర్ ఫెయిత్ షెల్టర్ తీసుకో, నీకు అసలు ప్యూర్ ఫెయిత్ ఒకటి ఉందని నీకు తెలియదు, నువ్వు దేని షెల్టర్ తీసుకుంటావు, మిక్స్డ్ ఫెయిత్ షెల్టర్ తీసుకుంటావు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి, ఇందాకలు అనుకున్నావు కదా, ఇప్పుడు నీ తల్లి ఫలానా వ్యక్తి నీ తండ్రి అని చెప్పేసి అంది కదా, ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు, అరే
నా జీవితంలో వేధించే ప్రశ్నకి ఈరోజు సమాధానం దొరికిందిరా. ఏంట్రా అది, నా తండ్రి ఎవరో ఇప్పుడు నాకు తెలిసింది. ఎలా తెలిసిందిరా? మా అమ్మ చెప్పిందిరా. వాడు ఇప్పుడు మీకు చెప్తానంట. ఏ నమ్మేశావా, నమ్మేశావా? అమ్మ చెప్పింది కదరా. ఎందుకైనా మంచిది వెళ్ళరా, వెళ్ళి టెస్ట్ చేయించుకోరా అని అన్నాడు అనుకో. అప్పుడు నువ్వేం రెస్పాన్స్ ఇస్తావు దానికి? డెఫినెట్ గా ఆలోచన వస్తుందా లేదా నీకు? వీడు నా వెల్విషర్, వీడు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్, నేను నా తండ్రి కోసం ఎంత తపన పడ్డానో వీడికి తెలుసు. కాబట్టి వీడు నా వెల్విషర్ కాబట్టి వీడు చెప్పిన మార్గం నేను డెఫినెట్ గా ఎంచుకోవాలని చెప్పి ఎక్కడికి వెళ్తావు? టెస్ట్కి వెళ్తావు. టెస్ట్ లో ఏమని తేలింది? తల్లి చెప్పిందే కరెక్ట్ అని తేలింది. అప్పుడు నీకు ఒక ఫెయిత్ కలుగుతుంది. ఏమిటది ఆ ఫెయిత్? ఏమంటారు? అది మిక్స్డ్ ఫెయిత్. అది మిక్స్డ్ ఫెయిత్. ఒకవేళ నువ్వు టెస్ట్కి వెళ్లకుండా వాణ్ణి కన్విన్స్ చేయాలి. నువ్వు ఏమని కన్విన్స్ చేయాలి? ఎందుకు నా వెళ్ళాలి? మా అమ్మ నన్ను చాలా ప్రేమిస్తుంది, మా అమ్మ పలానా వ్యక్తి నా తండ్రి అని చెప్తే నేను ఎందుకు ఆమెను నమ్మకుండా నేను వీటిని ఎందుకు రా నమ్మాలి? బుద్ధుందా నువ్వు? నువ్వు ఇలాంటి నాకు చెప్తున్నావు అని నువ్వు వాణ్ణి మార్చగలిగితే అప్పుడు నీ దగ్గర ఏం ఫెయిత్ ఉన్నట్టు? ప్యూర్ ఫెయిత్ ఉన్నట్టు. అయితే ఇక్కడ మనకేమవుతుందో తెలుసా? మోడర్న్ సొసైటీలో కొన్ని మనం నిజమని నమ్మేసుకుంటున్నాం. ఏమిటా నిజమని నమ్మేసుకుంటున్నాం? డిఎన్ఏ టెస్ట్ ఎప్పుడు కూడాను తప్పు కాదు అనేటువంటి ఒకటి ఆల్రెడీ మనకు బలంగా పడిపోయింది మన హృదయంలో. బట్ మీకు అలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిఎన్ఏ టెస్ట్ తప్పు కాదేంటి? డిఎన్ఏ టెస్ట్ తప్పు అవ్వడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎలాగో చెప్తాను చూడండి. నీ దగ్గర శాంపుల్ తీసుకుంటాడు ఎవడో. శాంపుల్ తీసుకొని ల్యాబ్ లో పెడతాడు. ల్యాబ్ లో పెట్టేటప్పుడు శాంపుల్ తీసుకున్నప్పుడు దాని మీద చిన్న లేబుల్ పెడతాడు. లేబుల్లో పెట్టి ల్యాబ్ లో పెడతాడు. లేబుల్ రాసి ల్యాబ్ లో పెడతాడు. సపోజ్ ఆ లేబుల్ రాసినోడు వేరే వాడు లేబుల్ వేరే వాడి శాంపుల్ కి నీ లేబుల్ వేసేసాడు అనుకో, అప్పుడేంటి పరిస్థితి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడేంటి పరిస్థితి? ఇది ఇంకా ఫస్ట్ ఫేజ్. తర్వాత శాంపుల్ తీసుకుంటావు. శాంపుల్ తీసుకుని ఒక కంప్యూటరో లేదా ఒక మోడర్న్ ఎక్విప్మెంట్ లో పెడతావు. దాన్ని మోడర్న్ ఎక్విప్మెంట్ లో పెట్టిన తర్వాత ఆ టైంకి సరిగ్గా టెస్ట్ చేసే టైంకి అది సరిగ్గా పనిచేయలేదు అనుకో ఆ మెషిన్, అప్పుడేంటి పరిస్థితి? నెంబర్ టూ. సరే, ఆ టెస్ట్ కూడా కరెక్ట్ గా వచ్చింది. కరెక్ట్ గా వచ్చిన తర్వాత దాన్ని బయటకు తీసి రిజిస్టర్ రాసేటప్పుడు ఒక పేరు బదులు ఇంకో పేరు మీద రాసాడు అనుకోడు. అంటే ఇంతమంది ఇన్వాల్వ్డ్, ఇంతమంది ఇన్వాల్వ్డ్. ఎవడు? శాంపుల్ తీసుకునేవాడు, లేబుల్ పెట్టేవాడు, దాన్ని టెస్ట్ చేసే ఎక్విప్మెంట్, దాన్ని రిజిస్టర్ చేసే వ్యక్తి, మరి వీళ్ళందరూ కూడా వాడు వాడి పిల్లంతో ఏదో గొడవ వచ్చి వాడు ఏదో మనసులో ఉండి రాస్తాడు అనుకో, అప్పుడేంటి పరిస్థితి? కానీ నీకు మాత్రం బోల్డ్ అంతా ఫెయిత్ ఉంది. దేని మీద? డిఎన్ఏ టెస్ట్ మీద బోల్డ్ అంతా ఫెయిత్ ఉంది. నీకేం అర్థం కావట్లేదు, ఈ ఫెయిత్ కరెక్ట్ ఫెయిత్ కాదు. ఎందుకనంటే ఈ ఫెయిత్ ఇంతమంది మీద ఆధారపడి ఉంది, అందులో ఎవడైనా తప్పులు చేయొచ్చు. వాడేమో నీకుండే తపన వాడుకుంటుందా? ల్యాబ్ టెస్ట్ టెక్నీషియన్ ఉంటుందా నీకుండే తపన? అయ్యో నా ఫ్రెండ్ వాడు తండ్రి గురించి, వాడు పాప ఇన్నాళ్ళ నుంచి చదువుతున్నాడు, నేను కరెక్ట్ గా టెస్ట్ చేయాలి, కరెక్ట్ గా రివ్యూలు పెట్టాలని అనుకుంటాడు ఎవడైనా. సో నా పాయింట్ ఏంటంటే ఇదే పాయింట్. ఈ అనుమానం ఫెయిత్ చాలా డేంజరస్ ఫెయిత్. అనుమానం వల్ల వచ్చేటువంటి ఫెయిత్ ఏదైతే ఉందో అది చాలా డేంజరస్ ఫెయిత్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బ్లైండ్ ఫెయిత్ కి ఆల్టర్నేటివ్ గా తీసుకుంటున్నటువంటిది ఏమిటి? ఎందుకంటే నన్ను అందరూ కూడా చాలా చీప్ గా చూస్తారు. బ్లైండ్ ఫెయిత్ అంటే బ్లైండ్ ఫెలోరా నువ్వు, కాబట్టి నేను ఏ ఆయుధం పట్టుకుని వాడితో దెబ్బలాడడానికి ప్రొటెక్షన్ తీసుకుంటా నా దగ్గరే ఉంది, నేను నీలాగ బ్లైండ్ కాదు రోయ్, నా దగ్గరే ఉంది. మిక్స్డ్ ఫెయిత్ ఉంది, టెస్టెడ్ ఫెయిత్. ఏమిట్రా టెస్టెడ్ ఫెయిత్? ఇగో ఈ కాగితం రిపోర్ట్ చూసావా? ఓ నాయన ఈ రిపోర్ట్ రావడానికి బోల్డ్ అన్ని జరిగినాయి, అందులో అందరూ కూడా సరిగ్గా వర్తించారని నేను నమ్మాలంటావా? అంటే అది బ్లైండ్ కాదా? నువ్వు నన్ను బ్లైండ్ అని అంటున్నావు, బట్ నువ్వు మాత్రం ఎంతమంది బ్లైండ్ పీపుల్ మీద ఆధారపడుతున్నావు? ఈ మిక్స్డ్ ఫెయిత్ తో నువ్వు ఇలా మాట్లాడడానికి ఎంతమంది బ్లైండ్ ఫెలోస్ మీద ఆధారపడున్నావు? సో హోల్ మోడర్న్ సొసైటీ అంతా కూడా ఆధారపడే దేని మీద? మిక్స్డ్ ఫెయిత్ మీద. మిక్స్డ్ ఫెయిత్. సో ఇది చాలా డేంజరస్. సో మనం ప్రతిదీ ఈ రోజు మనం చూస్తున్న ప్రతిదీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1967లో ప్రభుపాదులు వారు ఒక అమెరికాలో ఒక దగ్గర కూర్చొని ఆయన మాట్లాడుతున్నప్పుడు అప్పుడే టీవీలో టెలికాస్ట్ అయింది. ఏంటి? మ్యాన్ హ్యాజ్ ల్యాండెడ్ ఆన్ మూన్. మనిషి చంద్రగ్రహం మీద అడుగు పెట్టాడు అనేటువంటిది ఫుల్ గా అప్పుడే టెలికాస్ట్ చేశారు. టెలికాస్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్రభుపాదులు వారిని ఆయన శిష్యులు అడిగారనమాట, ప్రభుపాద్ ఇప్పుడు దీనికి ఏమంటారు మీరు చెప్పండి. ప్రభుపాదులు వారు మా ఆన్సర్ ఇచ్చింది ఏమంటో తెలుసా? దిస్ ఇస్ నాన్ సెన్స్, ఇది సాధ్యమే కాదు, ఇదంతా బోగస్ అని చెప్పేసి ఆ రోజు అన్నారు. ఏ రోజైతే మొత్తం ప్రపంచం అంతా గర్వించిందో, మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టాడని ఏ రోజైతే ప్రపంచం అంతా గర్వించిందో, ఒక్క వ్యక్తికి మాత్రం దాని మీద ఎలాంటి నమ్మకం లేదు. ఎవరైనా ప్రభుపాద్. తర్వాత 20 ఏళ్ల తర్వాత వీళ్ళన్ని రీసెర్చ్లు చేసి 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 చివరికి వాళ్ళు ఫైనలైజ్ చేసింది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఈ హోల్ టెలికాస్ట్ అంతా కూడా నాన్ సెన్స్. వీళ్ళు ఒక పెద్ద ఒక ఏరియా 55 అనేది ఒకటి ఉంది అమెరికాలో, ఒక బాగా ప్రొటెక్టెడ్ ఏరియా, అంటే ఎవ్వడు పైన గగనతలం నుంచి కానీ భూతలం నుంచి కానీ ఎటువైపు నుంచి కూడా ఎవ్వడు రాకుండా వాళ్ళు ఒక పెద్ద ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఆ ఏరియా 55 లో, ఏరియా 55 అని అంటారు వాళ్ళు, వాళ్ళ దాంట్లో అది అది అదొక మిలిటరీ ఏరియా, ఆ ఏరియా 55 లో ఇదంతా కూడా షూట్ చేశారు. ఎవరు? అమెరికన్స్. ఎందుకు షూట్ చేశారు? ఆ టైంలో అమెరికాకి రష్యాకి మధ్య వివక్ష నడుస్తుంది, అంటే ఎవరు స్పేస్ రీసెర్చ్ లో ఫస్ట్ ఉన్నారు అనేటువంటిది నడుస్తుంది. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా వీళ్ళిద్దరి వైపు చూస్తుంది, అమెరికా వైపు రష్యా వైపు చూస్తుంది. ఎవరు ముందుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు? స్పుత్నిక్ అని ఏదో ఒకటి పంపించారు వాళ్ళు. ఎవరు? రష్యా వాళ్ళు. వాళ్ళు పంపించారని చెప్పి వీళ్ళు ఏదో చేస్తే గానీ ప్రపంచం అంతా మనల్ని నమ్మదని చెప్పి వీళ్ళు ఏం చేశారు? ఒక పెద్ద ఇలాంటి ఒక డాక్యుమెంట్ తయారు చేసి టెలికాస్ట్ చేసి పంపించారు, పడేశారు. ఇంత పెద్ద అబద్ధం మనకి ఇప్పటి వరకు కూడాను నిజంగానే తెలుసు. ఈ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు, చాలా హత్యలు కూడా జరిగినాయి. ఆ నాసా సైంటిస్టులు ఎవరెవరైతే ఇన్వాల్వ్డ్ ఉన్నారో వాళ్ళని కొంతమందిని హత్య కూడా చేయడం జరిగింది సిస్టమేటిక్ గా. ఈరోజు అవన్నీ చాలా థీరీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను అంటుంది అవన్నీ, ఆ థీరీస్ అన్ని కూడా మీరు వెళ్ళి చూడమని లేకపోతే దాని గురించి చదవమని అనట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే, ఈరోజు హోల్ మోడర్న్ టెక్నాలజీ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? ఒక మిక్స్డ్ ఫెయిత్ మీద ఆధారపడి ఉంది. దేని మీద ఆధారపడలేదు? ప్యూర్ ఫెయిత్ మీద ఆధారపడలేదు. అంటే మీరు అంత టెక్నికల్ గా మీకు అంత నాలెడ్జ్ లేకపోయినా మీకు ఒక మూడు విషయాలు మాత్రం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు దానికి అంత టెక్నికల్ నాలెడ్జ్ అక్కర్లేదు, బట్ ఒక సింపుల్ ఒక కామన్ సెన్స్ గురించి చెప్తాను మీకు. సైంటిస్టులు చేస్తున్నటువంటి మోసం, పెద్ద మోసం, సైంటిస్టులు చేస్తున్నటువంటి పెద్ద మోసం. మీరు చెప్పండి, సైంటిస్టులు చేసే పెద్ద మోసం ఏంటో మీరు చెప్పగలుగుతారా? రీసెర్చ్ చూపించి డబ్బులు ఆగుతారు, అది ఓకే, అది ఎలా జరుగుతుంది? అత్యంత పెద్ద మోసం, పెద్ద మోసం. గాడ్లెస్ సొసైటీ, ఓకే, అదే ఒక పెద్ద మోసం అవుతుంది. అసలు భగవంతుడు కొంచెం వాళ్ళు కేరే చేయరు, నమ్మించడం. బట్ ఎలాంటి ఎలా నమ్మిస్తున్నారు? వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వేరేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. బట్ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనేటువంటిది నమ్మించడానికి మనకి అన్ని రకాలవన్నీ చూపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అందులోనే పెద్ద లోపం ఉంది అని అంటున్నాను. వాళ్ళు ఏమంటారు? నమ్మొద్దు, బ్లైండ్ ఫెయిత్ ఎవరి మీద? అసలు ఈ హోల్ థింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? నమ్మద్దు, గుడ్డిగా ఏది కూడా నమ్మద్దు, గుడ్డిగా ఏది కూడా నమ్మద్దు. అసలు ఈ ఫ్రేజ్ ని పాపులర్ చేసింది ఎవరు? ఎందుకు పాపులరైజ్ చేశారు? నీ గుడ్డిగా నమ్మద్దు అని చెప్పి పాపులర్ చేస్తే నెక్స్ట్ షెల్టర్ ఎవరు? వీళ్ళే కదా. మరి ఆ రోజు నువ్వు గుడ్డుగా నమ్మద్దు, గుడ్డుగా నమ్మద్దు, గుడ్డుగా నమ్మద్దు అని ఎందుకు పాపులర్ చేశారు ఫ్రేజ్? ఆ ఫ్రేజ్ ఎందుకు పాపులరైజ్ చేశారు? అప్పుడు
భారతదేశంలో ఎక్కువ మంది అందరూ కూడా దేని మీద ఆధారపడున్నారు, శాస్త్రాల మీద, వేదాల మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వాటి మీద ఫెయిత్ పోతే తప్ప వీళ్ళ మీద ఫెయిత్ రాదు కదా. కాబట్టి వాళ్ళకి ఒక పాపులర్ ఫ్రేజ్ చేశారనమాట. ఏంటి? గుడ్డిగా నమ్మద్దు, గుడ్డిగా నమ్మద్దు, గుడ్డిగా నమ్మద్దు, గుడ్డిగా నమ్మద్దు. అంటే వాళ్ళు ప్యూర్ ఫెయిత్ ని మనకి ఎలా చెప్పేశారు, బ్లైండ్ ఫెయిత్ అని చెప్పేసి మనల్ని నమ్మించేశారు. మనం ఏదైతే ప్యూర్ ఫెయిత్ పెట్టుకున్నామో దాన్ని వాళ్ళు ఏమని అంటున్నారు, బ్లైండ్ ఫెయిత్ అని చెప్పి మన మైండ్ ని దోచేశారు. దోచేసి ఎవరి మీద పెట్టుకున్నారు? వాళ్ళ మీద పెట్టుకున్నారు. దానికి వాళ్ళు తీసుకునేటువంటిది ఏంటి? చూడు, నేను లాజికల్ గా ప్రూవ్ చేస్తాను, లాజికల్ గా ప్రూవ్ చేస్తాను. సో ఇక్కడే అసలు మోస్తుంది. వాళ్ళు చెప్తున్నటువంటి లాజికల్ గా నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి ఏదైతే అంటున్నారో అందులోనే ప్రథమమైనటువంటి మోసం ఒకటి ఉంది. ఏంటి? వాళ్ళు కూడా మనం ఏదైతే ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయలేమో వాళ్ళు కూడా కొన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయలేరు. వాళ్ళు చేయలేకపోయినా కూడా వాళ్ళు మనల్ని నమ్మించేస్తున్నారు అనమాట. ఏమిటి? మన దగ్గర మనకి కావాల్సిన వస్తువులని సృష్టించి నమ్మించేస్తున్నారు అనమాట. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా, ఇది మొత్తం డిస్కషన్ కి ఇదే హార్ట్, హోల్ డిస్కషన్ కి ఇదే హార్ట్. సైంటిస్టులు చేస్తున్న పెద్ద మోసం ఇదే. ఏమిటా పెద్ద మోసం? వాళ్ళు ఏమంటారంటే గుడ్డిగా ఏది నమ్మద్దు అని అంటారు. మరి మనం అడుగుతాం, మరి మిమ్మల్ని మేము ఎందుకు గుడ్డుగా నమ్మాలి? మీరు మమ్మల్ని గుడ్డుగా నమ్మకలే, మేమన్నీ కూడా నిరూపిస్తాం. బట్ యాక్చువల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఏం చేయాలి? గుడ్డిగానే నమ్మాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళని గుడ్డిగా నమ్మాలి. చూసారా? గుడ్డిగా నమ్మొద్దని చెప్పి మనల్ని మోసం చేసేసి వాళ్ళని గుడ్డిగా నమ్మని అంటున్నారు అనమాట. ఇది ఎలా అంటే ప్రభుపాదుల వారు ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తారు. చాలా చాలా సటిల్, ఇది చాలా సటిల్. సటిల్ అంటే లోతైన సూక్ష్మమైన. ఒక ఆయన ప్రభుపాదుల వారి దగ్గరకు వచ్చి, ప్రభుపాద్ నేను ఈ పుస్తకం చదివాను, ఫలానా జిడ్డు కృష్ణమూర్తి ఎవడో ఉన్నాడు వాడు పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఆయన ఏం రాశాడంటే, ఎవడిని గురువుగా స్వీకరించాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఎవడిని గురువుగా స్వీకరించాల్సిన అవసరం లేదు అని అన్నాడు. వెళ్ళాలను ఎక్కడికైనా సర్వీసా? బట్ ఈ పాయింట్ వినేసిన, ఎవడిని గురువుగా స్వీకరించొద్దు అని రాశాడు అని అన్నాడు. దానికి ప్రభుపాదుల వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? మీరు ఊహించండి ఏమి ఇచ్చుంటారు ప్రభుపాదుల వారు ఆన్సర్. అలా అనలే. చాలా చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఇది. ఈ ఆన్సర్ మీరు పట్టుకుంటే మీకు మొత్తం తత్వం అర్థమైపోయినట్టు అనమాట. వీడేమన్నాడు? పుస్తకం రాసిన వాడు ఏమన్నాడు? ఎవరిని గురువుగా నమ్మద్దు. ప్రభుపాదుల వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? మరి వాడెందుకు గురువు అయిపోయాడు నీకు? అర్థమైందా? ఇక్కడ అర్థమైందా? పాయింట్ అర్థమైంది ఇక్కడ. వీడేమంటున్నాడు? ఎవరిని గురువుగా నమ్మొద్దని చెప్పి ఏమైపోతున్నాడు? వాడే గురువు అయిపోతున్నాడు అనమాట. సేమ్ థింగ్ విత్ సైంటిస్ట్. సైంటిస్టులు ఏమంటారు? వాళ్ళ వాదనే మొదలయ్యేది ఎక్కడి నుంచి? దేన్ని గుడ్డిగా, బట్ నన్ను మాత్రం. అలా చెప్తూ చెప్తూ ఏం చేసేసారు వాళ్ళు? వాళ్ళని గుడ్డిగా నమ్మేటట్టుగా మనల్ని చేసేసారు. సో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. తీసుకుని సైంటిస్టులు మనల్ని వాళ్ళ మీద గుడ్డి నమ్మకం ఎలా పెట్టేటట్టు చేశారో మాట్లాడదాం. సైంటిస్టులు ఎలా మనల్ని మోసం చేశారో మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్ ఉందా లేకపోతే లేదా? మాకే చాలా బుర్రలు వేడెక్కిపోతున్నాయి. మీకు బుర్రలు వేడెక్కిపోతే చెప్పండి. సైంటిస్టుల గురించి ఎందుకు నేను ఎక్కువ మాట్లాడుతున్నాను? ప్రపంచం అంతా ఈరోజు మొత్తం ఫెయిత్ అంతా ఎక్కడుంది? మీకు పొలిటీషియన్ కానీ ఎవడైనా సరే ఎవడి మీద పెట్టాల్సింది ఫెయిత్? పెట్టాల్సింది ఎవడి మీద? సైన్స్ మీదే పెట్టాల్సింది. ఫైనల్ గా నువ్వు పెట్టాల్సిన ఫెయిత్ ఎక్కడ? సైంటిస్టుల మీదే పెట్టాలి. నువ్వు సైంటిస్ట్ మీద ఫెయిత్ ఉంది అని అంటే నీకు ఎవరి మీద ఫెయిత్ లేనట్టు. శాస్త్రం మీద ఫెయిత్ ఉండే అవకాశమే లేదు. ఇక్కడ ఫెయిత్ ఉంది అని అంటే అక్కడ ఫెయిత్ లేదు. అయితే ఇక్కడ ఫెయిత్ పెట్టాల్సినంత సబ్జెక్ట్ ఉందా వీళ్ళ దగ్గర? అది మనం అనలైజ్ చేయాలి కదా. ఎలా వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారో మనం డెఫినెట్ గా అర్థం చేసుకోవాలి. సరి, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ప్రభుపాద్ కీ జయ్. హరే కృష్ణ.
ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివి మీరు నేను ఎలా మళ్ళీ వీటిని వెనక్కి చెప్పాలా అని ఆలోచించుకుంది. మీరు మళ్ళీ వీటిని వెనక్కి చెప్పడానికి కాదు నేను ఈ మాటలు చెప్తుంది, అది చాలా పెద్ద ఎక్సర్సైజ్ అయిపోతుంది. కొంతమంది చెప్పలేకపోవచ్చు వెనక్కి, బట్ దీనివల్ల ఒక రకమైన ఫెయిత్ మీలో ఇంజెక్ట్ అవుతుంది. నా ఉద్దేశం ఈ చర్చల ద్వారా ఒక ఫెయిత్ మీలో భగవంతుడు కల్పిస్తాడు. ఆ ఫెయిత్ మీకుంటే చాలు, మీరు దీన్ని వెనక్కి చెప్పేంత ఎక్స్పర్టైజ్ మీకు లేకపోవచ్చు. ఎందుకంటే దీనికి చాలా రియలైజేషన్ కావాలి, దీనికి చాలా లోతుగా అర్థం కావాలి. ఈ సత్యాలు లోతుగా అర్థమైతే తప్ప మనం యాక్చువల్ గా దీన్ని అర్థం చేసుకోలేము, దాన్ని ఇంకొకరికి చెప్పలేము మనం. నాకే చాలా కష్టంగా ఉంది దీన్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి, మీకు కూడా బహుశా అది అంటే నాకు కష్టం అని అంటే అందరికీ అన్ని రకాల వర్గాలకి ఎక్స్ప్రెస్ చేయలేము. కొన్ని రకాల వర్గాలకు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కొన్ని రకాల వర్గాలకు ఎక్స్ప్రెస్ చేయడంలో కొద్ది కష్టం అనిపిస్తుంది. బట్ ఇందులో ఒక ఫెయిత్ అనేటువంటిది ఈ ఎలిమెంట్ మీకు అర్థమవుతుంది కదా, ఫెయిత్ అనేటువంటి ఎలిమెంట్ అర్థమవుతుంది. ఎలా ఫెయిత్ అనేటువంటిది బ్లైండ్ ఫెయిత్ అనేటువంటి దాన్ని అటాక్ చేసి వాళ్ళు ఏం చేపిస్తున్నారు మన చేత, వాళ్ళ మీద బ్లైండ్ ఫెయిత్ ఉండే విధంగా వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఆ మోసాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. గ్రహించలేకపోవడం వల్ల ప్రపంచం అంతా ఎవరు వెనకతలు పడింది, ఇప్పుడు శాస్త్రజ్ఞులు సైంటిస్టులు వెనకతలు పడింది. ఒకవేళ ఎవరైనా సరే సైంటిస్టులు వెనకతలు లేకుండా ఉన్నారు అని అంటే వాళ్ళు కేవలం ఎవరై ఉండొచ్చు, ఎవరై ఉండొచ్చు మీ దృష్టిలో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వెనకబడింది. ఎవరు వెనకతలు పడింది? సైంటిస్టులు వెనకతలే. ఒక డివోటీస్, ఆ డివోటీస్ కూడా మామూలు డివోటీస్ కాదు, చాలా మంది డివోటీస్ కూడా మనం కూడా వాడుతున్నాం మొబైల్ ఫోన్లు ఇవి అవి మా వాడుతున్నాం. అయితే మనల్ని జనరల్ గా మనం ఇలా మాట్లాడేటప్పుడు క్రిటిసైజ్ చేసేటప్పుడు అంటే సైంటిస్ట్స్ మనం క్రిటిసైజ్ చేయట్లేదు, సైంటిస్టుల యొక్క మోసాన్ని మనం క్రిటిసైజ్ చేస్తాం. సైంటిఫిక్ ప్రాసెస్ ని మనం క్రిటిసైజ్, సైన్స్ లో ఒక గొప్పతనం ఉంది చెప్తాను చూడండి, అదేంటో గొప్పతనం చెప్తాను. ఒక ప్రాసెస్ ని సైంటిఫిక్ ప్రాసెస్ అని ఎప్పుడు అంటారంటే దాన్ని ఎవరు దాన్ని కండక్ట్ చేసినా, దాన్ని ఎవరు ఆ సైంటిఫిక్ ప్రాసెస్ ని అప్లై చేసినా వాళ్ళకి సేమ్ రిజల్ట్ వస్తుంది. ఎవరు చిన్నపిల్లవాడు చేసినా, చిన్నపిల్లవాడు చేసినా, ముసలివాడు చేసినా, చదువు ఉన్నవాడు చేసినా, చదువు లేకపోయిన వాడు చేసినా, ఎవరు చేసినా కూడాను ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫలాన్ రిజల్ట్ వస్తుంది అని ఒక ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ చేసి ఉన్న ఎస్టాబ్లిష్డ్ ఎక్స్పెరిమెంట్ ఉంది అనుకోండి, అది ఎవరు చేసినా కూడాను ఆ రిజల్టే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అని వచ్చానంటే ఈ స్విచ్ ఆన్ చేశారనుకోండి, దీనికి స్విచ్ ఆన్ చేయడానికి ఏం అక్కర్లేదు, ఎక్స్పర్టైజ్ అక్కర్లేదు. ఎవరు స్విచ్ ఆన్ చేసినా అది బల్బ్ ఎలాగైతే బల్బ్ వెలుగుతుంది, లేదా ఫ్యాన్ అయితే తిరగాలతో ఫ్యాన్ తిరుగుతుంది. అది ఎవరు ఆన్ చేసినా కూడా దానికి క్యాస్ట్తో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు. ఎవరు చేసినా కూడాను ఆ స్విచ్ ఇలా ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. సో సైంటిఫిక్ మెథడ్ అంటే ఇది. బట్ ఇది కరెక్ట్, ఇది మంచిదే. మనకు అలాంటి ఒక పద్ధతి కావాలి. ఎలాంటి పద్ధతి కావాలి? ఎవరు దాన్ని పాల్గొన్న ఆ ప్రాసెస్ లో ఆ పద్ధతిని ఎవరు పాటించినా ఆ రిజల్ట్ రావాలి. దాన్ని ఏమంటారు? సైంటిఫిక్ ప్రాసెస్ అంటారు. బట్ అది మోసం కాకూడదు, మోసపూరితంగా అలా చేయకూడదు. వాళ్ళ ప్రాసెస్ కరెక్ట్ గాని వాళ్ళ ఎజంప్షన్స్ రాంగ్. ఎజంప్షన్స్ ఎలా రాంగో మనం తర్వాత మాట్లాడదాం. బట్ దానికంటే ముందు ఒక ముఖ్యమైన చెప్పాలనుకున్నాను. సో ఇప్పటిదాకా నేను మీకు మూడు ఫేత్స్ గురించి చెప్పాను, మూడు రకాలైనటువంటి శ్రద్ధల గురించి చెప్పాను. ఏమంటా మూడు? బ్లైండ్ ఫేత్, ప్యూర్ ఫేత్, మిక్స్డ్ ఫేత్. సో జనరల్ గా ఈ ప్రపంచంలో జనాలందరూ దేనికి దానికి మధ్య ఏదో ఒక చాయిస్ తీసుకుంటారు. ఏమిటిది? ఈదర్ బ్లైండ్ ఫేత్ ఆర్ మిక్స్డ్ ఫేత్. ప్యూర్ ఫేత్ అనేటువంటిది ఒకటి ఉందని కూడా జనరల్ గా ఈ ప్రపంచానికి తెలియదు. బట్ యాక్చువల్ గా ప్యూర్ ఫేత్ అనేటువంటిది ఒకటి ఉంది. అది జీవితంలో మనం దాన్ని పాటిస్తాం కూడా, కానీ అది ప్యూర్ ఫెయిత్ అని మనకు తెలియదు. ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్పినట్టు తల్లి ఫలానా వ్యక్తి నీ తండ్రి అంటే నమ్మేస్తాం, అంతేనా? అది ప్యూర్ ఫెయిత్. బట్ అది ఈ బొంబార్డ్మెంట్ ఎక్కువైపోవడం వల్ల, ఈ సైంటిస్టుల బొంబార్డ్మెంట్ ఎక్కువైపోవడం వల్ల మనం దాన్ని కూడాను నమ్మలేని పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. బట్ యాక్చువల్ గా మనం జనరల్ డే టు డే యాక్టివిటీస్ లో చాలా ప్యూర్ ఫెయిత్ మనం పెడతాం. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ తండ్రి గారు మిమ్మల్ని ఒక స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఎలా జాయిన్ చేశాడో ఆలోచించండి. ఏ రకంగా ఆలోచించేసి మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేసి ఉండొచ్చు? స్కూల్లోనో కాలేజీలోనో ఎక్కడో ఏదో ఒక స్కూల్లో పెట్టేశారా, లేకపోతే ఏ స్కూల్లో పెడితే మా పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది, చదువులు చెప్పిస్తారు. తర్వాత చాలా అసలు చదువులో ముఖ్యమైనటువంటిది ఏమిటి? సర్టిఫికేట్. సర్టిఫికేట్ ర్యాంక్ కరెక్ట్, బట్ సర్టిఫికేట్ కదా. నువ్వు చదివావు అని అనడానికి ప్రూఫ్ ఏంటి? సర్టిఫికేట్ అయినా కాదా? సర్టిఫికేట్ ఎవరైనా ఇచ్చేవచ్చా, లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలా? ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి నేను స్కూల్కి జాయిన్ చేసే ముందు నీ తండ్రి గారు ఏం చేస్తాడు, ఫస్ట్ ఈ స్కూల్కి ఎఫిలియేషన్ ఉందా లేదా, ఎవరితో, గవర్నమెంట్ తో ఎఫిలియేషన్ ఉందా లేదా. అంటే ఈ స్కూల్లో పిల్లలు చదివితే గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారా లేదా అని చూసుకునే కదా జాయిన్ చేస్తారు తండ్రి, అవునా కదా. అలాగే ఒక మందు తీసుకునే ముందు ఆ మందు డ్రగ్ అథారిటీ అనేటువంటిది, అంటే ఇది ఈ మందు పనిచేస్తుందా లేదా, దీనికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందా లేదా అనేటువంటి కొన్ని మార్కులు ఉంటాయన్నమాట. ఆ మార్కుల్ని మనం చూసుకుని ఆ మందుని వాడతాం, లేదా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన తర్వాత మనం కొనం దాన్ని. అంటే కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనం నేచురల్ గా ఒక ఫెయిత్ పెడతాం. ఆ ఫెయిత్ ఏం ఫెయిత్ కాదు, బ్లైండ్ ఫెయిత్ కాదు. మీ నాన్నగారు నిన్ను తీసుకెళ్లి ఎక్కడో ఒక ఒక బిల్డింగ్ లో పెట్టేశాడు, అక్కడ నలుగురు ఒక పిల్లలు కొంతమంది ఉన్నారు కదా అని పెట్టేసి వచ్చేసాడు అనుకో, అప్పుడు అదేమవుతుంది? అది బ్లైండ్ ఫెయిత్ అవుతుంది. ఏది బ్లైండ్ ఫెయిత్ కాదు, ఇది ఒక స్కూలు, ఈ స్కూల్ గవర్నమెంట్ కి అఫిలియేటెడ్, ఇక్కడ కనుక నా పిల్లవాడు చదివితే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు అని ఆలోచన చేసి అప్పుడు నిన్ను అక్కడ జాయిన్ చేస్తే అప్పుడు అది ఫెయిత్ ఏం కాదు, అది బ్లైండ్ ఫెయిత్ కాదు. అదేం ఫెయిత్ అవుతుంది? ప్యూర్ ఫెయిత్ అవుతుంది. సో ప్యూర్ ఫెయిత్ కి బ్లైండ్ ఫెయిత్ కి మధ్య తేడా అర్థం అవుతుందా లేదా, వాళ్ళకి అర్హత ఉందా లేదా, వాళ్ళకి అంటే వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర అర్హత ఉందా లేదా అని చూసుకోవాలి. మనం ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవుతాం, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాం. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, ఇది ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్, ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనం జాయిన్ అవుతాం. సో ఈ రకంగా ప్యూర్ ఫెయిత్ కిను బ్లైండ్ ఫెయిత్ కి మధ్య తేడా ఏంటంటే, ఆలోచన లేకుండా ఏదబడితే చేసేయడం బ్లైండ్ ఫెయిత్, ప్యూర్ ఫెయిత్ అని అంటే దీనికి ప్రామాణికత ఉందా లేదా. ప్రభుపాదులు వారు ఇచ్చే సింపుల్ ఎగ్జాంపుల్, ఆ రోజుల్లో టీవీ లేదు కాబట్టి ప్రభుపాదులు వారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే రేడియో. ఈరోజు ఆకాశవాణిలో ఫలానా ఫలానా కార్యక్రమాలు అనేటువంటివి ప్రసారం అవుతాయి అని చెప్పి ఆ రోజుల్లో ఆకాశవాణి, ఆ రోజుల్లో ఆకాశవాణి, మీకు ఆకాశవాణి తెలియదు మీ అందరికీ కూడా, ఫలానా రోజు ఫలానా కార్యక్రమాలు ప్రసారం అవుతాయని ఎవరు చెప్తే నమ్మాలి మనం? టెలికాస్ట్ చేసిన వాళ్ళకు ఒక విభాగం ఉంటుంది, ప్రసార విభాగం ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్తేనే నమ్మాలి. అంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు, ప్రసార భారతి వాళ్ళు చెప్తేనే నమ్మాలి. నువ్వు ఎవరిని పెడితే వాళ్ళని నమ్మేయడానికి వీల్లేదు. నీ ఫ్రెండ్ చెప్పాడు, ఒరే ఈరోజు మంచి పాట వస్తుందిరా అని అన్నాడు, నువ్వు దాన్ని నమ్మడానికి వీల్లేదు. ఎందుకు? టెలికాస్ట్ చేసేవాడు వీడు కాదు, టెలికాస్ట్ చేసేవాడు ఎవడు? వాడు కాబట్టి. సో అది ప్రామాణికం. ప్రామాణికమైనటువంటి వ్యక్తులు ఏది చెప్తే అది తీసుకోవడం ప్యూర్ ఫెయిత్, ప్రామాణికత్వాన్ని టెస్ట్ చేయకుండా ఏది పడితే తీసేసుకోవడం బ్లైండ్ ఫెయిత్. అది రెండింటికి మధ్య ముఖ్యమైన తేడా. వీళ్ళకి ప్రామాణికత ఉన్నదా లేదా అని టెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి స్వీకరిస్తే అది ఏంటి? ప్యూర్ ఫెయిత్. సో ఇప్పుడు అలా ఎనలైజ్ చేసుకుంటే మనం చాలా జీవితంలో చాలా డెసిషన్స్ ప్రామాణికత్వం చెక్ చేయకుండానే మనం తీసేసుకున్నాం, అవునా కాదంటే బ్లైండ్. ఇందాకలు అడిగితే నేను మీరందరూ కూడా సమాధానం చెప్పారు నాకు, ఎలా జరిగిందే అని, జీవితంలో చాయిసెస్ ఎలా జరిగినాయనంటే చాలా మట్టుకు ఎలా చేసాం మనం, బ్లైండ్ ఫెయిత్ ప్రకారం చేసాం. సో స్పిరిచువల్ లైఫ్కి వచ్చేసరికి ఇది చాలా కాస్ట్లీ అఫేర్. కాస్ట్లీ అఫేర్ ఎందుకనంటే ఈ లైఫ్లో మనం ఏదైతే చేస్తామో, ఏ యాక్టివిటీస్ అయితే చేస్తామో, ఆ యాక్టివిటీస్ దేన్ని నిర్దేశిస్తాయి? నెక్స్ట్ లైఫ్ ని నిర్దేశిస్తాయి. కాబట్టి మనం ఈ ఈ మానవ జీవితంలో చేసే యాక్టివిటీస్ చాలా ఏమై ఉండాలి? ప్రామాణికమైనటువంటి యాక్టివిటీస్ అయ్యి ఉండి ఉండాలి. అవి ప్రామాణికమైనటువంటి యాక్టివిటీస్ చేయకపోతే ఏమవుతుంది? మన పరిస్థితి గందరగోళం అయిపోతుంది, లైఫ్ అంతా కూడా గందరగోళం అయిపోతుంది. సో బుద్ధి ఉండేవాడు ఎవడైనా సరే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే, ఏంటి, నేను చేయబోయే యాక్టివిటీస్ ప్రామాణికమైనవా కావా? వెదర్ మై యాక్టివిటీస్ ఆర్ అథరైజ్డ్ యాక్టివిటీస్ ఆర్ అన్అథరైజ్డ్ యాక్టివిటీస్. ఇది బుద్ధి ఉండే ప్రతి ఒక్కడు అడగాల్సిన ప్రశ్న. అలా అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని డౌట్ పడమని కాదు, నేను అంటుంది అట్లీస్ట్ ఈ ప్రశ్న ఒక్కసారైనా మనకి తట్టాలి, ఇవి ప్రామాణికమా కాదా? మరి మీరు అడగొచ్చు, అసలు ప్రామాణికత అంటేనే నాకు తెలియదు, మరి నేను ఎలా ప్రామాణికత గురించి మాట్లాడగలను? ప్రామాణికత గురించి నీకు తెలియకపోతే నువ్వు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, ప్రామాణికత అంటే ఏమిటో తెలుసుకో. సింపుల్, నువ్వు బంగారం కొనాలి, బంగారం కొనాలి అని అంటే ఏ షాపు పడితే ఆ షాప్కి వెళ్ళిపోతావా? అలా చేయంగా, ఏం చేస్తావు? ఫస్ట్ బంగారం గురించి నీకేం తెలియదు, బంగారం కొనాలి, ఏం చేస్తావు చెప్పండి? బంగారం గురించి నీకేం తెలియదు బట్ నువ్వు బంగారం కొనాలి, ఏం చేస్తావు? రూపానికి నువ్వైతే ఏం చేస్తావు? నీకు బంగారం గురించి ఏం ఐడియా లేదు బట్ నువ్వు బంగారం కొనాలి, ఏం చేస్తావు? ఎంక్వైరీ చేస్తావు, బంగారం గురించి ఎంక్వైరీ చేస్తావు. ఏంటి ఆ ఎంక్వైరీలో భాగం అంటే ఏమిటి? ఒరిజినల్లో కాదు, ఒరిజినల్లో కాదు తెలిసే శక్తి నీ దగ్గర ప్రస్తుతానికి రాలేదు కదా. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే బంగారం ఎలా ఉంటుంది, బంగారానికి ఉండే లక్షణాలు ఏంటి, బంగారం ఎక్కడ అమ్మబడుతుంది, బంగారం యొక్క ధర ఎంత. ఈ ప్రశ్నలకు ఆన్సర్ లభిస్తే తప్ప నువ్వు బంగారం కొనడానికి ముందుకు వెళ్లే అవకాశం లేదు. అవునా కదా, ఒప్పుకుంటారు అందరూ? ఒకవేళ ఈ ప్రశ్నలు నీకు అర్థం కాకుండానే నువ్వు బంగారం కొట్టుకెళ్లి బంగారం కొనేశాను అంటే విచిత్రం అనమాట. అది యాక్చువల్ గా ఏం జరుగుంటది, నువ్వేదో ఐరన్ హార్డ్వేర్ షాప్ దగ్గరికి వెళ్ళుంటావు, వాడికి ఏమో నువ్వు బంగారం అడుగుంటావు, నువ్వు బంగారం వాడి దగ్గరికి వెళ్ళి అడిగావంటేనే వాడికి అర్థమైపోయింది వీడు బకరా అని అర్థమైపోయింది. అర్థమైపోయి వాడేం చేస్తాడు, ఒక 5,000, 10,000, 20,000, 30,000 తీసుకుంటాడు, ఇంత బిల్ల నేను తేనుపు ముక్క ఒకటి చేతిలో పెడతాడు తీసుకురా నాయన అని అంటాడు. అవునా కదా? కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏమిటి, బంగారం ఎలా ఉంటుంది, దాని ప్రామాణికతని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దేనికిలోనైనా వెళ్లే ముందు ప్రామాణికత గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రామాణికత గురించి తెలుసుకోకుండా ముందుకు వెళ్ళిపోయావని అంటే నీవు ఏ ఫెయిత్ పెడుతున్నట్టు, బ్లైండ్ ఫెయిత్ పెడుతున్నట్టు, బ్లైండ్ ఫెయిత్ పెడుతున్నట్టు. సాధారణంగా ఈ బ్లైండ్ ఫెయిత్ ఎక్కడ పెట్టాల్సి వస్తుందో చెప్తాను చూడండి. మామూలుగా ఫిజిక్స్ ఎవడైనా చదివాడు అనుకో, వాడి దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది, ఎవడో గవర్నమెంట్ వాడు ఇస్తాడు, వీడు ఫిజిక్స్ ప్రొఫెసర్ పిహెచ్డీ చేశాడు, పలానా దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు చదివాడు, రీసెర్చ్ చేశాడు, కెమిస్ట్రీ ప్రొఫెసర్ లేకపోతే మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. ఈ ప్రపంచంలో ఏ మెటీరియల్ ఎడ్యుకేషన్ కైనా ఎవడో ఒకడు సర్టిఫికేట్ ఇచ్చేవాడు ఎవడో ఒకడు ఉంటాడు, కానీ ఏ ఎడ్యుకేషన్ కి సర్టిఫికేట్ ఇచ్చేవాడు ఉన్నాడు? ఎడ్యుకేషన్ అబౌట్ గాడ్. అర్థమవుతుందా? అందుకే ఎక్కువ మోసం జరిగేది ఎక్కడ, గాడ్ కాన్షియస్నెస్ విషయంలో ఎక్కువ మోసం జరుగుతుంది. దేవుడు గురించి మాట్లాడేటప్పటికి సర్టిఫికేట్ ఎక్కడ ఎవరి దగ్గర లేదు, ఎవడు పడితే వాడు ఏది పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు, దాన్ని అందరూ కూడా ఏమనుకుంటున్నారు, నిజమే నాకు తెలియదు కాబట్టి దేవుడి గురించి చెప్తే నేను దాన్ని తీసుకోవచ్చు. అరే నువ్వు నీ కొడుకుని ఏమో జాయిన్ చేసేటప్పుడు ప్రామాణికత గురించి చూస్తున్నావు, ఒక బంగారం కొనేటప్పుడు ప్రామాణికత గురించి చూస్తున్నావు, లేకపోతే ఒక రిఫ్రిజిరేటర్ కొనేటప్పుడు ప్రామాణికత గురించి చూస్తున్నావు. ఏమిటి ప్రామాణికత? రిఫ్రిజిరేటర్ కొనేటప్పుడు ఏం ప్రామాణికత చూస్తున్నావు? ఇది ఎలా ఫంక్షన్ చేస్తుంది, దీనికి 230 వోల్ట్సా, లేకపోతే దీంట్లో ఎన్ని కేజీల మిషనా, ఇవా ఎన్నో చూసుకుంటావు, చూసుకునే కొంటావు. లేకపోతే ఇప్పుడు సెల్ ఫోన్ కొనేటప్పుడు ప్రామాణికత చూసుకుంటావు, ఇది 4-inch టచ్ స్క్రీనా, 3.5-inch టచ్ స్క్రీనా, లేకపోతే ఆండ్రాయిడ్ సిస్టమా, ఏవైతే ఎన్నైతే ప్రామాణికతలున్నా ఇవన్నీ టెస్ట్ చేసుకుని చూసుకుంటావు. కానీ దేని గురించి వచ్చేసరికి నువ్వు ప్రామాణికత చూసుకోవు, భగవంతుడికి సంబంధించిన విషయాలు వచ్చేసరికి నువ్వు ప్రామాణికత చూసుకోవు. చూసుకోకుండా ఏం పెట్టేస్తున్నావు? బ్లైండ్ ఫెయిత్ పెట్టేస్తున్నావు. బ్లైండ్ ఫెయిత్ పెట్టేయడం వల్ల ఏమైంది, బోల్డ్ మంది ఈ వ్యాపారంలోకి వచ్చేసారు. ఎందుకు? వాళ్ళు చూపించాల్సిన సర్టిఫికేట్ ఏం లేదు. వేరే వాళ్ళు నువ్వు దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళు నేను ఏదైనా వేరే విషయాలు అడిగితే వాడు సర్టిఫికేట్ చూపించి మరీ ఇస్తాడు. కానీ దేవుడికి సంబంధించిన వాడు ఎవడు కూడా సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి బోల్డ్ అంతమంది ఈ వ్యాపారంలో దిగిపోయారు.
సాధారణంగా అందరికీ దేవుడి మీద ప్రేమ ఉంటుంది. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు అనేటువంటిది అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం వాడుకుంటున్నారు, మన ఫెయిత్ ని వాళ్ళు బాగా వాడేసుకుంటున్నారు. వాడేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తున్నారు. ఇంత భయంకర పరిస్థితుల్లో ఒక ప్రామాణిక వ్యక్తి మన దగ్గరికి వచ్చి ప్రామాణికత అంటే నేర్పి మనకి కృష్ణ చైతన్యాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు? ప్రభుపాదు గారు. ఏమిస్తే ఆయన రుణం తీర్చుకోగలము? నిజం చెప్పాలి, ఏం చేసినా రుణం తీర్చుకోలేము. ఏం చేసినా, ఎన్ని జన్మలు సేవ చేసినా కూడా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మనందరం పందిలాగా మగ్గాల్సినటువంటి వాళ్ళం. జన్మ జన్మలకి కూడా భయంకరమైనటువంటి జీవులుగా జీవితం ఎత్తి మగ్గాల్సినటువంటి వాళ్ళని మనల్ని ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతిలో పెట్టేశారు ప్రభుపాదులు. సో అందువల్ల ప్రామాణికత అంటే ఏమిటో నేర్పేవాడు డెఫినెట్ గా వాడి దగ్గర ఏదో ఒక ప్రామాణికత ఉంటే తప్ప అసలు ప్రామాణికత గురించే వాడు నేర్పడు. ఎందుకు? ప్రామాణికత గురించి నేర్పితే ఏమవుతుంది? నువ్వు నేర్పింది వాడి మీద ప్రయోగిస్తావు అని వాడికి తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? వాడు నిజమైనటువంటి వాడు అయితేనే వాడు దేని గురించి చెప్తాడు? ప్రామాణికత గురించి చెప్తాడు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ప్రామాణికత గురించి మాటే ఎత్తరు. ఎత్తితే ఏమవుతుంది? వెంటనే చూసేస్తావు కదా, ప్రామాణికత అర్థంతోనే చూస్తావు కదా వాడితో వాడిని. సో అందువల్ల మనం ఎంతో అదృష్టవంతులు. ఎందుకనంటే అలాంటి ఒక ప్రామాణికమైనటువంటి ఒక గురువు, ఒక ఆచార్యులు మనకి దక్కారు. కాబట్టి మనం చాలా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. మరి ఇంత ప్రామాణికమైనటువంటి పద్ధతి ఇచ్చినప్పుడు మరి దాన్ని గుడ్డిగా మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? గుడ్డిగా యాక్సెప్ట్ చేయొద్దు, ప్రామాణికంగానే యాక్సెప్ట్ చేద్దాం. అయితే ప్రామాణికంగా ఎలా యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రభుపాదులు వారు ఇచ్చిన ప్రాసెస్ ని ప్రామాణికంగా ఎలా, ఆయన ఏ రకంగా ప్రామాణికంగా ఇచ్చారు, దాన్ని ఏ రకంగా మనం ప్రామాణికంగా దాన్ని మనం తీసుకోవాలి అనేటువంటిది డిస్కస్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్ ఏమనుంటే అడగను. ఎందుకంటే దీని గురించి మీరు ఆలోచన ఇంకా చాలా డీప్ గా ఆలోచన చేయాలని నా ఉద్దేశం. నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాల గురించి డీప్ గా ఆలోచన చేయాలి. సైంటిస్ట్ గురించి నేను మీకు ఇంకా చెప్పలేదు. సైంటిస్టులు చేసే మోసం ఫలానా అనేది మీకు ఇంకా చెప్పలేదు. నేను అది చెప్తాను. నేను దానికి మీకు కొద్ది ప్రిపరేషన్ కావాలి. మీరు ఇప్పుడు నేను చెప్తే మీరు అర్థం చేసుకునే స్థితిలో బహుశా లేకపోవచ్చు. వాళ్ళ మోసం అర్థం చేసుకోవాలంటే బ్రెయిన్ కావాలి. బ్రెయిన్ అంటే అట్లీస్ట్ కొంత నమ్మకం కావాలన్నమాట. కొంత దాని గురించి కొద్దిగానే తెలియాలి. సైంటిస్ట్ చేసే గ్రాండ్ మోసం, భయంకరమైన మోసం. ఇప్పటివరకు చెప్పుకున్న దాని మీద ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి. ఏది? మోసం చేయడం, మోసం చేయబడడం కలియుగ సింటం. కాబట్టి సో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నట్టు అంటాం. అందులో ఒక పాయింట్ ఉంది. ఆయన అంటుంది అనుకుంటు నాకు అర్థమైంది నువ్వు చెప్తున్న పాయింట్. సో నువ్వు చెప్తున్న పాయింట్ ఏంటి? ఓకే, సో మరి కలియుగంలో ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి మనం కూడా దానికి భాగస్థలం అయిపోవాలా? కాకూడదు కదా. మనం కాకూడదంటే ఏం చేయాలి? ఈ మోసాన్ని అర్థం చేసుకుని దాని నుంచి బయటపడాలి. సో ఇప్పుడు మనం చేస్తుంది అదే కదా. కలియుగం అంటే మోసం, అదంతా తెలిసిందే. బట్ ఆ మోసంలో మనం ఒక భాగం అయిపోకూడదు కదా. అలా భాగం అయిపోతే ప్రపంచంలో అందరూ ఆల్రెడీ భాగస్వాములు అయిపోయారు. మనం దాని నుంచి బయటపడడానికి కదా ఈ ప్రయత్నం ఉంటుంది. కలియుగంలో గ్రాండ్ చీటింగ్ కోసం, గ్రాండ్ చీటింగ్ దాని నుంచి బయటకు రావడానికి ఇంత నెత్తి నోరు బాదుకుంటుంది. లేదు, రెండింటి కింద శ్రద్ధకి నమ్మకానికి తేడా రెండు ఒకట. బ్లైండ్ ఫెయిత్ కి అభ్యాస లోపానికి రెండింటికి వ్యత్యాసం చాలా ఉంది. ఇప్పుడు బ్లైండ్ ఫెయిత్ తో నువ్వు ఎంత అభ్యాసం చేసినా కూడాను గానుగ్గిద్దికి లేదా ఒక పడవ ఉంది, పడవకేమో నువ్వు యాంకర్ కట్టేసి ఒడ్డు కట్టేశావు, దాన్ని ఉపరీతంగా మనం హైలస ఎక్కడికి వెళ్ళిపోద్ది? అది ఎక్కడికి వెళ్ళిపోదు, అక్కడికక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎవరో ఒక పార్టీ వాళ్ళు రాత్రి అంతా హైలస్ అన్నారంట, పొద్దున్న చూస్తే మళ్ళీ అక్కడే ఉన్నారంట. ఎందుకు? అది అక్కడ కట్టేస్తుంది. సో నా పాయింట్ ఏంటి, నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అభ్యాస లోపం అని అంటే ఇక్కడ అసలు రాంగ్ థింగ్ మీద నువ్వు ఎంత అభ్యాసం చేసినా నీకు వచ్చే రిజల్ట్ ఏమిటి? ఇప్పుడు మనం బొగ్గుని నువ్వు ఎంత రాసావు అనుకో, రాస్తూ నీకు ఒక ఇమాజినేషన్ ఉంది, ఏంటి ఇలా బొగ్గు రాస్తూ ఉంటే నాకు డైమండ్ ఒకటి వస్తుంది, డైమండ్. ఒక డైమండ్ రాదు, వచ్చేది ఏంటి, నల్లగా పొడి పొడి వస్తూనే ఉంటది, వస్తూనే ఉంటది, వస్తూనే ఉంటది. అర్థమైందా? అలాగే కుక్క తోకను ఎవడ పట్టుకుని సాపుగా పెడతాను, సాపుగా పెడతాను, ఇలా రోజుకి పదిసార్లు కాదు, రోజు 24 గంటలు చేశాను, చేస్తే ఫైనల్గా ఏమైంది? సో అభ్యాస లోపం ఎప్పుడు వస్తుంది? అది అథెంటిక్ అయితే, దాంట్లో మనం అభ్యాసం పెట్టకపోతే అది అభ్యాస లోపం అనేటువంటిది మనం కన్సిడర్ చేయొచ్చు. అసలు బ్లైండ్ దాంట్లోనే అభ్యాసం ఎంత నువ్వు పెట్టినా కూడా ఉపయోగం లేదు కదా. సారాలో పన్నీరు పోసినా కూడా ఉపయోగం లేదు. ఎందుకు? పన్నీరు కానస్తా పాడైపోద్ది సారాలో వేస్తే, మంచి బాటిల్లో వేస్తే దాన్ని వేరే విషయం. సో అదేవిధంగా అభ్యాస లోపం అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే అది ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతి అయితేనే అభ్యాస లోపం గురించి తర్వాత మాట్లాడవచ్చు. ముందు అది ప్రామాణికమే కాకపోతే ఇంకా దాని గురించి మనం మాట్లాడడానికి వీల్లేదు. చాలా మంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అభ్యాసం చాలా చేస్తుంటారు, బట్ రాంగ్ థింగ్. బ్లైండ్ ఫెయిత్ పెట్టేసి అభ్యాసం విపరీతంగా చేసేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. మనకు భాగవతం అదే చెప్తుంది కదా, వీళ్ళు మనం కూడా అలా తయారవ్వచ్చు, మనందరం కూడా అలా తయారవ్వచ్చు కాబట్టి భాగవతం చెప్తుంది. ఏముంది, వీళ్ళందరూ కూడాను రకరకాల పుణ్య నదుల్లో స్నానం చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తుంటారు, బట్ వాళ్ళందరూ ఎవరితో సమానం? గాడిదా లేకపోతే ఎవరు? ఆవుతో సమానం. యస్యాత్మ బుద్ధి కుణపే త్రిధాతుకే స్వది కలత్రాది సుభౌమ ఇజ్జతి యత్తీర్థ బుద్ధి సలిలేన కర్హిషి జనేషు అభిజ్ఞేషు సయేవ గోకరః. పాప ఎంత కష్టపడి ఈ గోదావరికి 72 లక్షలు 50 లక్షల మంది వెళ్లారంట, స్నానాలు చేశారు, బుడుక్కు మూడు సార్లు మునిగేసి వచ్చేసారు. ఏదో పుణ్యత్వం ఉంది, కాస్త సింప్లిసిటీ ఉంది, పుణ్యం అనేటువంటిది ఉంది, ఏదో ఒక నమ్మకం ఉంది. బట్ నేనంటుంది బ్లైండ్ ఫెయిత్ పెడితే ఉపయోగం ఉంది. ఎంత కష్టపడి నువ్వు ఎంత ఆస్టరిటీ తీసుకుని ఎంత శ్రద్ధ పెట్టినా కూడాను ఆ శ్రద్ధ అంతా కూడా దండగైపోతుంది. ఎందుకు? రాంగ్ థింగ్ మీద పెట్టాం కాబట్టి. కాబట్టి అభ్యాస లోపం అనేటువంటిది మనం ఎప్పుడు గమనించాలి అంటే సరైనటువంటి ఒక ప్రామాణిక పద్ధతి ఇచ్చిన తర్వాత అప్పుడు అందులో అభ్యాస లోపం ఉంటే అప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. ప్రామాణికత లేని దాని మీద నువ్వు ఎంత అభ్యాసం పెట్టినా కూడా శుద్ధ దండగవుతుంది. మిక్స్డ్ ఫెయిత్, బ్లైండ్ ఫెయిత్ నుంచి అనే అటాక్ నుంచి తప్పించుకోవడానికి మిక్స్డ్ ఫెయిత్ ని షెల్టర్ గా తీసుకుంటున్నాం. మిక్స్డ్ ఫెయిత్ నుంచి మరి ప్యూర్ ఫెయిత్ కి ఎట్లా రావాలి? సో దానికి మనకి ప్యూర్ ఫెయిత్ ఉండే వ్యక్తి యొక్క సాంగత్యం కావాలి. ఏది ప్యూర్ ఫెయిత్ లో ఉండేవాడు మిక్స్డ్ ఫెయిత్ లో ఉండే మోసాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు. అది ఒకటే నీకు నమ్మకం అన్నమాట. ప్రపంచం అంతా మిక్స్డ్ ఫెయిత్ వెనకాతలు పరిగెడితే ప్యూర్ ఫెయిత్ ఉండేవాడు ఏం చేస్తాడు? మిక్స్డ్ ఫెయిత్ లో ఉండే లిమిటేషన్స్, మిక్స్డ్ ఫెయిత్ లో ఉండే లోపాలని క్లియర్ గా నీకు తెరిచి చూపిస్తాడనమాట. అది ఒక్కరెవరు చేయగలుగుతారు? కేవలం ప్యూర్ ఫెయిత్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, వేరేవాడు ఎవడు కూడా పని చేయలేడు. ఇంకొక మిక్స్డ్ ఫెయిత్ ఉండేవాడు ఈ మిక్స్డ్ ఫెయిత్ ని వాడు ఎక్స్పోజ్ చేయలేడు. ఇది ఎక్స్పోజ్ చేయాలంటే దీని మీద దీనికంటే హయ్యర్ గా ఉండేవాడు ఎక్స్పోజ్ చేయగలడు. మనకి లోవర్ అన్నిటికంటే లోవర్ కేటగిరీ ఏంటి? బ్లైండ్ ఫెయిత్. నెక్స్ట్ కేటగిరీ మిక్స్డ్ ఫెయిత్. దానికంటే హైయెస్ట్ కేటగిరీ ప్యూర్ ఫెయిత్. ప్యూర్ ఫెయిత్ లో ఉండేవాడు మాత్రమే మిక్స్డ్ ఫెయిత్ లో ఉండే లోపాలని చూపించగలుగుతారు. సో మీరు అడగొచ్చు మిక్స్డ్ ఫెయిత్ లో ఉండే లోపాలు ఏమిటి అని. అది నెక్స్ట్ క్వశ్చన్, నేచురల్ గా వచ్చే క్వశ్చన్ అది, అంతే కదా. మిక్స్డ్ ఫెయిత్ లో ఉండే లోపాలేంటి? డెఫినెట్ గా వస్తుంది. ఎందుకనంటే అసలు అది వేదాస్ లో పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు మెల్లమెల్లగా వేదాస్ మీద ఫెయిత్ పెంచుకోవాలని అది పెట్టారు. దాన్ని ఫ్రూటివ్ యాక్టివిటీ అంటారు. ఫ్రూటివ్ యాక్టివిటీ చేయడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేదాస్ లో నువ్వు ఫలానా యజ్ఞం చేస్తే నీకు ఫలాన ఇది వస్తుంది అని చెప్పేసి ఉంది. అది చేయడం వల్ల ఏమిటి లాభం ఏమిటి? యాక్చువల్ గా వచ్చే లాభం అది కాదు. పార్వతీదేవిని పూజిస్తే మంచి భార్య దొరుకుతుంది. యాక్చువల్ గా నీకు అక్కడ నీకు కలిగిన బెనిఫిట్ భార్య కాదు, ఫెయిత్. అది బెనిఫిట్, అది మనం గుర్తు చేసుకోవాలి. రైట్ రైట్. చాక్లెట్ చూపించి, లేదా చాక్లెట్ కోటెడ్, అది షుగర్ కోటెడ్ పిల్లు ఇస్తారు. షుగర్ కోటెడ్ పిల్లు వాడు మింగేస్తారు, వాడు బాగుంది అని మింగేస్తారు. బట్ యాక్చువల్ గా ఆ పిల్లవాడికి కావాల్సింది ఏమిటి? షుగర్ కోటింగ్. తండ్రికి కావాల్సింది ఏంటి? లోన్ ఉండే మెడిసిన్. సో వేదాస్ అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడ్డాయి. ఫెయిత్ మెచ్యూర్ అవుతుంది, బట్ స్లో ప్రాసెస్, చాలా స్లో ప్రాసెస్. దానికి మనకి మెచ్యూరిటీ కావాలి. అంటే మనం ఎప్పుడైతే యాక్ట్ చేస్తాం, ప్యూర్ ఫెయిత్ మీద యాక్ట్ చేస్తామో, అదే మనకు కావాల్సిన క్వాలిటీ. వీ షుడ్ ఆల్వేస్ టేక్ షెల్టర్ ఆఫ్ ప్యూర్ ఫెయిత్, నెవర్ టేక్ షెల్టర్ ఆఫ్ మిక్స్డ్ ఫెయిత్. మిక్స్డ్ ఫెయిత్ షెల్టర్ తీసుకుంటే నువ్వు మిక్స్డ్ ఫెయిత్ ఉండేటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు? బ్లైండ్ ఫెయిత్ వాళ్ళని ఇటువైపు కావంటే నువ్వు మార్చగలుగుతావు, కానీ మిక్స్డ్ ఫెయిత్ ఉండే వాళ్ళు మాత్రం తీసుకురావు. సో ప్యూర్ ఫెయిత్ తో యాక్ట్ ఎప్పుడైతే చేస్తావో, మిక్స్డ్ ఫెయిత్ లో ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చే అవకాశం. అందుకే హోల్ శాస్త్రం ఏమంటారు తెలుసా? శృతి అంటారు. శృతి అని అంటే ఒక ప్రామాణికమైనటువంటి గురువు నుంచి వినగా వచ్చేటువంటి జ్ఞానము శృతి. ఈ పద్ధతిని ఏమంటారంటే ఆమ్నాయ పద్ధతి. ఆమ్నాయ, దీని గురించి మీరు చదవండి. ఆమ్నాయ గురించి ఎక్కడ చదవాలని నెక్స్ట్ టైం నేను చెప్తాను, దీనికి రిఫరెన్సెస్ ఇస్తాను నేను. ఆమ్నాయ పద్ధతి గురించి రిఫరెన్సెస్ ఇస్తాను నేను, ఎక్కడ చదవాలి దీని గురించి. అంటే మన హోల్ ఫిలాసఫీ దేని మీద ఆధారపడింటుంది అంటే ఆమ్నాయ పద్ధతి మీద ఆధారపడి. ఆమ్నాయ అని అంటే మీరు ఎక్కడ చదవద్దో చెప్తాను చూడండి. ఈశోపనిషత్ ఇంట్రడక్షన్ లో చదువుతారు దీని గురించి. ఈశోపనిషత్ ఇంట్రడక్షన్ చాలా జాగ్రత్తగా చదవండి, ఇందులో ప్రభుపాదులు వారు దీని గురించి రాస్తారు. ఈశోపనిషత్ ఇంట్రడక్షన్ అందరు కూడా చదవండి. ఇందులో కూడా డెఫినెట్ గా బ్లైండ్ ఫెయిత్, మిక్స్డ్ ఫెయిత్, ప్యూర్ ఫెయిత్ ఇందులో కూడా ఉన్నాయి. నేను అంటుంది అందుకే మీతో ఈ మాటలను చెప్పుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరు ఏ ఫెయిత్ తో వచ్చినా ఇక్కడి నుంచి మాత్రం ముందుకెళ్లాల్సింది ఏ ఫెయిత్ తో? ప్యూర్ ఫెయిత్ తో వెళ్ళాలి. మిగిలిన వదిలేసి ప్యూర్ ఫెయిత్ ప్లాట్ఫామ్ కి రండి. వస్తే అప్పుడు మీరు ఇవన్నీ కూడా ఇంకా ఒక సరైన డైరెక్షన్ వెళ్ళిపోతాయి. ప్యూర్ ఫెయిత్ తో కలిగే ఫస్ట్ ఏమన్నా ఆదో శ్రద్ధ, తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? నువ్వు బ్లైండ్ ఫెయిత్ తో కనుక సాధు సంగతిని చేస్తే ఎలాంటి సాధు నీకు కనబడతాడు? ఏ మాయవాదో లేకపోతే ఏ దొంగ సాధో నీకు సాధు సంఘం ఇస్తాడు వాడు. నువ్వు దాన్ని సాధు సంఘం అనుకుంటావు, బట్ యాక్చువల్ గా ఇద్దరు కూడాను గోతులో పడతారు. మిక్స్డ్ ఫెయిత్ కనుకుంటే అసలు సాధు సాంగత్య అని ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటావు, ప్రశ్నిస్తూనే ఉంటావు. సాంగత్యం తీసుకో, ఏమో ఏమో ఏమో, ఇది నిజమో కాదో నిజమో కాదో అంటే ఎంతసేపు నీకు అనుమానమే అనుమానమే అనుమానమే. ఈ రెండు కూడాను ఒక రెండు ఎక్స్ట్రీమ్స్ అనమాట. బ్లైండ్ ఫెయిత్ ఇటువైపు అయితే ఇదేమో ఎప్పుడు అనుమానమే. సంశయాత్మ వినశ్యతి, భగవద్గీత ఏముంటుంది, ఎవడైతే సంశయం పడతాడో వాడు వినశ్యతి. సో నువ్వు సంశయాత్మ వినశ్యతి అయినా అయిపోతావు, లేకపోతే బ్లైండ్ ఫాలోవర్ అని అయిపోతావు. రెండు కాకుండా ఉండాలంటే మధ్యలో ఈ ప్యూర్ ఫెయిత్ చాలా ఇంపార్టెంట్. సాధారణంగా మనం ఏమైపోతాం? బ్లైండ్ ఫాలోవర్స్ అయిపోతాం, లేకపోతే ఎప్పుడు ఎవరిని నమ్మకుండా అలాగే ఉండిపోతాం. అవునా కాదా? నేను చెప్తుంది కరెక్ట్ గా అనిపిస్తుందా, లేకపోతే మీకేమైనా అందులో సమంజసంగా అనిపిస్తుందా, లేకపోతే మీకేమైనా లేదు? సమంజసంగా అనిపించట్లేదు. అఖిలాత్మ ఉంది, డెఫినెట్ గా ఉంది. అది ఉంది అని అంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేసేది కాదు, నువ్వు సరైనటువంటి ప్రాసెస్ లో నువ్వు లేవు కాబట్టి అది ఉంది. దాని గురించి మాట్లాడదాం, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది నిరాకరించలే. అతడు భగవంతుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. దుర్వినియోగం చేసుకున్నాడు ఎందుకు అని అంటే, స్వాతంత్రం ఇస్తే సద్వినియోగమైనా చేసుకోవచ్చు, దుర్వినియోగమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను రెండు పళ్ళు ఇచ్చి ఏదో ఒకటి తీసుకున్నానంటే మీరు ఏది తీసుకున్నా కూడా నేను ఒప్పుకోవాలి. లేదు రెండు పళ్ళు ఇచ్చి ఇదే తీసుకోవాలని అన్నాను అనుకోండి, అంటే మీకు స్వాతంత్రం ఇచ్చినట్ట కాదు కదా. సో అలాగే భగవంతుడు మనకి స్వాతంత్రం ఇస్తే మనం కర్మ కొద్దీ మనం ఏం చేస్తాం? దాన్ని దుర్వినియోగం చేసుకున్నాం. ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి దుర్వినియోగం చేసుకున్నాం, అందుకే ఇక్కడికి వచ్చి పడ్డాం. కాబట్టి ఆ తప్పు చేశాం కాబట్టి మళ్ళీ తప్పు చేయకుండా ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఓ, భగవంతుడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు, రెండు పళ్ళు ఎందుకు ఇచ్చాడంటే రెండు నేను తినేయడానికి కాదు, రెండింటిని ఆయన సేవకి. చూడండి చిన్న ట్రిక్ ఏంటంటే, భగవంతుడు రెండు పళ్ళు ఇచ్చి నీకు ఒక పండు తీసుకో అని అన్నాడు అనుకో, నువ్వు ఒక పండు తీసుకుంటే ఫైనల్ గా నీకు మిగిలేదు ఒకటే పండు. ఆ పండు తీసుకుని భగవంతుడికి అర్పించేశావు అనుకో, సంతోషపడి రెండో పండు కూడా నీకు ఇచ్చేస్తాడు. అర్థమైందా? సో మనం చేసిన తప్పు అదే అనమాట. మనం చేసిన తప్పు ఏంటంటే ఆ పండు తీసేసుకొని శుభ్రంగా తినేయాలనుకున్నాం, రెండు రావాల్సిన దగ్గర ఒకదాంతో ఏడ్చి వచ్చాం, ఆ పండులో ఏముంది? విషం ఉంది. అది ప్రాబ్లం. అందువల్ల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి స్వాతంత్రం ఎవరైనా ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారని అడగాలి. ఇప్పుడు మీ బ్యాంకులో ఊరికిన నెల నెల డబ్బులు పడిపోతున్నాయి అనుకో, బలే 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 డబ్బులు పడిపోతున్నాయి డబ్బులు పడిపోతున్నాయి డబ్బులు పడిపోతున్నాయి అనుకున్నాం అనుకో, ఒకరోజు పోలీస్ స్టేషన్ వాడు పోలీసు వచ్చి నిన్ను తీసుకెళ్లిపోయి ఇంట్లో పెట్టేస్తాడు. ఎందుకని? నువ్వు అడగాలి, ఏంటి నాకు ఎప్పుడు కూడా నా బ్యాంకులో ఎక్కడి నుంచి పడిపోతున్నాయి, ఎందుకు పడిపోతున్నాయి, ఎవడేస్తున్నాయి, నాకు పడకూడదు కదా, పడకూడదైనా కూడా ఎందుకు పడిపోతున్నాయి అబ్బా, ఎందుకు పడిపోతున్నాయి అబ్బా అని మనం ప్రశ్నించుకోకపోతే ఎక్కడికి వెళ్తాం? జైల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా అలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే ఎందుకు ఇచ్చారు ఫ్రీడమ్? ఫ్రీడమ్ ఇచ్చారు. మానవ జన్మ ఫ్రీడమ్, మానవ జన్మలో బోల్డ్ అంత ఫ్రీడమ్ ఉంది. ఈ ఫ్రీడమ్ సరిగ్గా ఉపయోగించకపోతే పర్యవసానం ఏంటి? జంతు జన్మ. అరే మానవ జన్మలో బోల్డ్ అంత ఫ్రీడమ్ ఉంది కదా, మన ఇష్టం వచ్చినట్టు చేద్దాంలే అని జీవితాన్ని ఖర్చు చేసేసుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? నెక్స్ట్ లైఫ్ జంతు జన్మ. అందువల్ల చాలా జాగ్రత్తగా, ఫ్రీడమ్ ఇచ్చారు అని అంటే జాగ్రత్త పడాలి. ఇప్పుడు జంతువుకి ఫ్రీడమ్ లేదు కాబట్టి అది ఏదైనా చేయొచ్చు, అది ఫ్రీడమ్ అనుకుంటున్నాం, కానీ అది ఫ్రీడమ్ కాదు. ఫ్రీడమ్ లేకపోవడం వల్ల జంతు జన్మ లభించింది దానికి, కాబట్టి దానికి కర్మ లేదు. అది వేరే జంతువు మీద పడి తినేసి కొట్టి చంపి తినేసి తినేసింది అనుకో, దానికి కర్మ లేదు. కానీ మనమే కనుక ఆ పని చేస్తే కర్మ. అది తేడా. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్ ఇచ్చారు అని అంటే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలి. ఎందుకు ఇచ్చారో తెలుసుకోకుండా ఫ్రీడమ్ తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే పర్యవసానం అనిపిస్తుంది. సో అది అక్కడ జరిగింది. భగవంతుడు మనకు అక్కడ ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చాడో మనం అర్థం చేసుకోకుండా ఫ్రీడమ్ ని దుర్వినియోగం చేసేసుకున్నాం. దుర్వినియోగం చేసిన వెంటనే ఎక్కడికి వచ్చి పడ్డాం? ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి పడ్డాం. అదృష్టవశాత్తు ఏంటంటే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక కళ్ళా చూపెడుతున్నాడు మనకి. ఎప్పుడైతే రియలైజ్ అవుతామో వెంటనే ఆ కళ్ళను తీసేస్తాడు. తీసేసి మళ్ళీ మన ఆధ్యాత్మిక ప్రపంచంలో మన యథాస్థానానికి మనం మళ్ళీ వెళ్ళిపోతాం. అది వేరేది. ఎవరో ఏదో అడుగుతున్నారు, ఎవరు ఏదో అడిగారు తినేసి. అది లిటిల్ డైవర్షన్, వేరే లాస్ట్ టాపిక్. ఈరోజు టాపిక్ అర్థమైందా మీ అందరికన్నా? చూడండి, అన్ని ఇలాగే ఉండవు. ఫండమెంటల్స్ నేను మీకు ముందు కరెక్ట్ గా చెప్పిన తర్వాత నేను మిగిలినవి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం మన అందరం కల్టివేట్ చేసుకోవాల్సింది ఏంటి? ప్యూర్ ఫెయిత్ ని కల్టివేట్ చేసుకోవాలి. ప్రస్తుతం మన స్థితి ఏంటో గుర్తించాలి. మనం ఏ ఫెయిత్ మీద వచ్చాం ఇక్కడికి? బ్లైండ్ ఫెయిత్ మీద వచ్చామా, మిక్స్డ్ ఫెయిత్ మీద వచ్చామా? ప్యూర్ ఫెయిత్ మీద అయితే ఎవరు వచ్చారని నేను అనుకోవట్లేదు. వచ్చుండొచ్చు బహుశా, నాకు తెలీదు. కృష్ణుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు చూసారా, చతుర్విధా భజంతేమా జనా సుకృతనోర్జున ఆర్థో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానించ భరతర్షభ. మరి ఇందులో ఈ నలుగురిలో ప్యూర్ ఫెయిత్ ఉన్నాడెవడు? జ్ఞాని. ప్యూర్ ఫెయిత్ ఉన్నాడెవడు? జ్ఞాని. మిగిలిన వాళ్ళందరూ కూడా మిక్స్డ్ ఫెయిత్, మిక్స్డ్ ఫెయిత్, మిక్స్డ్ ఫెయిత్, బ్లైండ్ ఫెయిత్, మిక్స్డ్ ఫెయిత్, ఏదో ఒకటి మిగిలిన వాళ్ళందరూ. ప్యూర్ ఫెయిత్ తో మాత్రం వచ్చినవాడు జ్ఞాని. సమహాత్మ సుదుర్లభ. అలాంటి మహాత్ముడు చాలా కష్టం. అందువల్ల మనం మనకు ప్రభుపాద ద్వారా అవకాశం ఇస్తున్నారు, ప్యూర్ ఫెయిత్ కి రావడానికి అవకాశం ఇస్తున్నారు. మీరు అనుకోవచ్చు, ప్రభు ఇంత మమ్మల్ని తినేయాలా మీరు,
ఆ బుర్రలు తొలిచి 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 అని మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ ఒకటి చెప్తాను చూడండి, ఇప్పుడు ఏదైతే డెవలప్ చేసుకుంటారో మీకు ఫైనల్గా వచ్చేది అదే. మీకు కోవా కావాలనుకుంటే ఫస్ట్ పాలు కావాలి. బియ్యం పిండి కనుక పెట్టుకుని కోవా కోసం ఎదురు చూస్తే అది ఎండిపోయి మాడి మెస్ అయిపోద్ది అనమాట. ఫైనల్ గా దాన్ని వేడి చేస్తున్న కొలది అసలు సిసలు రంగు బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మనం మిక్స్డ్ ఫెయిత్ తోని బ్లైండ్ ఫెయిత్ తోని ఎక్కువ దూరం పోలేము. కాబట్టి ఏ ఫెయిత్ తో వెళ్ళాలి? ప్యూర్ ఫెయిత్ తోనే వెళ్ళాలి. కాబట్టి మొదట ఫండమెంటల్స్ రెడీ చేసుకుందాం. దీనికి చాలా ఉంది, చర్చ చాలా ఉంది, మీ పార్టిసిపేషన్ కావాలి. మీరు దీని ఏదో ఒక యథాలాపంగా వినకండి, పూర్తి పార్టిసిపేషన్ దీంట్లో కావాలి. మీకు క్వశ్చన్స్ రావాలి దీనికి సంబంధించి. క్వశ్చన్స్ రావట్లేదు అంటే మీకు అది అర్థమైనా కావట్లేదు, లేకపోతే మమ్మల్ని ఇలా బతకనివ్వండి, మేమేమో బ్లైండ్ ఫెయిత్ తోనే ఉంటాం, మీరు ఎందుకు అనవసరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అని నిర్ణయమైనా చేసుకుని ఉన్నాను. బట్ బ్లైండ్ ఫెయిత్ వల్ల జరిగే అనర్థాలు ఇలాంటివి అలాంటివి కాదు, భయంకరమైన అనర్థాలు. బ్లైండ్ ఫెయిత్ వల్ల కానీ లేదా మిక్స్డ్ ఫెయిత్ వల్ల, రెండింటి వల్ల భయంకరమైన అనర్థాలు. నువ్వు బ్లైండ్ ఫెయిత్ ఫాలో అయితే ఎథిస్ట్ అయిపోతావు, మిక్స్డ్ ఫెయిత్ ఫాలో అయితే మాయావాది అయిపోతావు. భక్తుడు కావాలంటే మాత్రం ఏం కావాలి? ప్యూర్ ఫెయిత్ కావాల్సింది. బ్లైండ్ ఫెయిత్ తో మనం కొన్ని నమ్మేస్తాం, ఎప్పుడైతే జరగవో వెంటనే వాటిని రిజెక్ట్ చేసేస్తాం. రిజెక్ట్ చేస్తే ఏమైపోతావు ఫైనల్ గా? ఇప్పుడు ఆ రెండో ప్రపంచ యుద్ధంలో కొంతమంది ఈ సోల్జర్స్ సైనికుల భార్యలు చర్చికెళ్లారు. చర్చికెళ్లి జీసస్ 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 మా భర్తలు వెనక్కి రావాలి, భర్తలు వెనక్కి రావాలని చెప్పేసి ప్రార్థించారు. వాళ్ళందరూ చచ్చారు యుద్ధంలో. వీళ్ళందరూ ఏమైపోయారు? ఇమ్మీడియట్ గా ఇంత కఠోరంగా జీసస్ ని ప్రేమించిన వాళ్ళందరూ కూడాను ఏమైపోయారు? ఫైనల్ గా తీసుకెళ్ళారు. సో మనం చాలా దూరంలో లేము, మన దగ్గర చాలా గొప్ప ఫెయిత్ ఉందని అనుకోవద్దు. మనందరం కలియుగం నుంచి వచ్చాం. కలియుగం నుంచి వచ్చామని అంటే బురద నుంచి వచ్చాం మనం. సో బురద నుంచి వచ్చిన వాళ్ళకి ఏముంటది? బురద ఫెయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎంత గొప్పది అని అంటే ప్యూర్ ఫెయిత్ స్థానానికి స్థాయికి మనల్ని తీసుకొచ్చేది అనమాట ఈ ప్రాసెస్. సో దీని గురించి మీరు చర్చ చేయండి, చాలా డీప్ గా చర్చ చేయండి. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మీరు మళ్లీ మళ్లీ వింటే మీకు బహుశా ఎక్కే అవకాశం ఉంది. ఒక్క క్లాస్లో మీరు జస్ట్ ఇదంతా వచ్చేస్తుంది అనుకోకండి. ఎన్నో సంవత్సరాలుగా మెడిటేట్ చేసి 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 చదివి దాని గురించి ఆలోచిస్తే వచ్చినటువంటి ఇవన్నీ ఇదేదో నేనేదో కంఠస్థ చేసి ఎవరి క్లాస్ వినేసి నేను మీకు చెప్పట్లేదు. అది బహుశా మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలా ఎవరు కూడా చెప్పలేరు ఇలా. కాబట్టి దీన్ని ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్ లైఫ్ కి బేసిస్ చాలా ఇంపార్టెంట్, ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఆదో శ్రద్ధ, ఆ శ్రద్ధే సరిగ్గా లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాం మనం? దానివల్ల వచ్చే తర్వాత సాధుసంగ భజన క్రియ అంత మొత్తం స్పాయిల్ అయిపోతుంది, మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏనమాం. బట్ దాని కండిషన్ ఏం పెట్టాడు? ప్రేమపూర్వకం ప్రీతిపూర్వకం భజతాం ప్రీతిపూర్వకం. ఎలా? ఎప్పుడో ఒకసారి కాదు, సతతయుక్త నిరంతర తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అప్పుడు భగవంతుడు బుద్ధిస్తాడు. బట్ దానికంటే ముందు ఇంకో రెండు శ్లోకాలు చెప్పాడు. అవునా కాదా? అది మనం చెప్పుకున్నాం, మొదటి రోజే చెప్పుకున్నాం, బహుశా గుర్తుండే ఉంటుంది మీకు. చతుర్శ్లోకి భగవద్గీత గురించి చెప్పాను మీకు. ఫస్ట్ కావాల్సింది ఏంటి? సంబంధ జ్ఞానం. సంబంధ జ్ఞానం అని అంటే ఇందాక బ్లైండ్ ఫెయిత్ కాకుండా ఏమిటి? ప్యూర్ ఫెయిత్. సంబంధ జ్ఞానం అంటేనే ప్యూర్ ఫెయిత్. అక్కడి నుంచి నువ్వు ముందుకెళ్ళి ఏం పర్వాలేదు. అదే సరిగ్గా లేదనుకో, సంబంధ జ్ఞానమే సరిగ్గా లేదనుకో, నువ్వు ఎంత ముందుకెళ్ళినా కూడాను బుద్ధి భగవంతుడు ఇవ్వడు, మాయిస్తుంది, మాయిస్తుంది అన్నమాట. ఎస్, అవును. అది మన ఎఫర్ట్ కాదు. అంటే మనం ఒక ప్యూర్ ఫెయిత్ కి రావాలంటే ప్యూర్ ఫెయిత్ ఉండే వ్యక్తితో సాంగత్యం జరగాలి. వాళ్ళు పెడితేనే వస్తుంది. మనం ఎంత మిక్స్డ్ ఫెయిత్ తో తలగొద్దుకున్నా తల బాదుకున్నా మనకి ఇంకా మిక్స్డ్ ఫెయిత్ వస్తుంది, కానీ ప్యూర్ ఫెయిత్ రాదు.
అయితే అదృష్టవశాత్తు మనకు ఆ ప్యూర్ ఫేత్ ఇచ్చింది ఎవరు? ప్రభుపాదులు వారు. ఆయనే మనకు బేసిస్. ఇప్పుడు ఇప్పుడు లేదు అనుకోకండి, ఈ ఎక్స్ట్రాక్ట్ చేయాలి ప్యూర్ ఫేత్ ని. ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి? ప్రభుపాదుల వారి పుస్తకాల నుంచి నీకు దొరికేది ఏమిటి? ప్యూర్ ఫేత్, ప్యూర్ ఫేత్, ప్యూర్ ఫేత్, ప్యూర్ ఫేత్. సో ఇప్పుడున్న ఈ చెత్త అంతటిని కూడా తీసేసి దాని స్థానంలో ఏం పెట్టాలి? ప్రభుపాదుల వారు ఇస్తున్న ప్యూర్ ఫేత్ ని ఇక్కడ పెట్టాలన్నమాట. అలా పెట్టిన తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చేసినా కూడా పాజిటివ్ అవుతుంది. అందుకే రెగ్యులర్ డిస్కషన్ ఆన్ ప్రభుపాద బుక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ డిస్కషన్, రెగ్యులర్ గా ప్రభుపాద వారి పుస్తకాలు చదవాలి. చదువుతో ఒక్కటే సరిపోదు, చదివినటువంటివి డిస్కషన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అందుకే నేను మీకు గ్రూప్స్ పెట్టాను. బహుశా మీరు పనిచేస్తున్నాయో లేదు నాకు తెలియట్లేదు. ఆ గ్రూప్స్ వదిలేస్తారా? ఫస్ట్ లో ఫైర్ ఉండి ఒకటిద్దరు మాట్లాడుకుంటే మాట్లాడుకుని ఉంటారు, తర్వాత ఏమో వదిలేసి ఉంటారు. వదిలేదా? ప్లీజ్ దయచేసి ఈ ఎఫర్ట్ ని అనవసరంగా పాడు చేయకండి. అందరు కూడా ఎఫర్ట్ పెట్టి ఈ రోజు క్లాస్ గురించి మీరు డిస్కస్ చేయండి. ఈరోజు క్లాస్ లో చెప్పిన విషయాలు డిస్కస్ చేయండి. మీరు డిస్కస్ చేసేటప్పుడు ఇది రైట్ రాంగ్ అనుకోకండి, మీ కలిగిన ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయండి. మీ కలిగిన ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయండి. సో ఈరోజు నేను క్వశ్చన్స్ ఇస్తాను, ఈ క్వశ్చన్స్ ని మీరు నెక్స్ట్ వీక్ వరకు డిస్కస్ చేయండి. క్వశ్చన్స్, క్వశ్చన్ వన్, మనము కృష్ణ చైతన్యలోకి రావటానికి, మనం కృష్ణ చైతన్యంలోకి రావటానికి, మనం కృష్ణ చైతన్యంలోకి రావటానికి ఏ శ్రద్ధని ఉపయోగించాం, ఏ శ్రద్ధని ఉపయోగించాం? దానికి ఆన్సర్ బ్లైండ్ ఫేత్ అని మీరు రాసిస్తారు. నాకు కావాల్సింది అది కాదు. వివరణాత్మకంగా ఆలోచన చేసి సంఘటనలన్నీ వివరించండి. మొత్తం ఆ ఈవెంట్స్ అన్ని ఎలా జరిగాయో ఒకసారి ఆలోచించుకోండి. అర్థమవుతుందా? హోల్ ఈవెంట్ ఎలా జరిగింది, హోల్ ఈవెంట్ ఎలా జరిగింది అని ఆలోచించుకోండి. క్లియర్? ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ గా ఉందా? రాసుకున్నారా? రెండో క్వశ్చన్, ఈ ప్రపంచంలో జరిగే కార్యకలాపాలన్నింటి వెనక, ఈ ప్రపంచంలో జరిగే కార్యకలాపాలన్నింటి వెనక ఉన్న శ్రద్ధని విశ్లేషించండి. ఈ ప్రపంచంలో జరిగే కార్యకలాపాలన్నింటి వెనక ఉన్న శ్రద్ధని విశ్లేషించండి. బ్రాకెట్లో కనీసం 10 కార్యకలాపాలు, 10 యాక్టివిటీస్, పాపులర్లీ యాక్సెప్టెడ్ యాక్టివిటీస్. ఈ ప్రపంచంలో 10 పాపులర్ యాక్టివిటీస్ తీసుకోండి. నేను అంటుంది కృష్ణ చైతన్యంలోనే కాదు, జనరల్, ఇన్ జనరల్ 10 యాక్టివిటీస్ తీసుకోండి. వాళ్ళు ఆ యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నారు, దానికి వెనక ఇన్స్పిరేషన్ ఏంటి వాళ్ళకి, అది అనలైజ్ చేయండి. అర్థమైందా? రెండో క్వశ్చన్, మూడో క్వశ్చన్, రెండో క్వశ్చన్ అందరికి అర్థమైంది కదా? స్వచ్ఛమైన శ్రద్ధని ఇప్పటి వరకు మనం జీవితంలో స్వచ్ఛమైన శ్రద్ధతో, శ్రద్ధని కాదు స్వచ్ఛమైన శ్రద్ధతో ఏం రాశారు? స్వచ్ఛమైన శ్రద్ధతో ఇప్పటి వరకు మన జీవితంలో ఎలాంటి కార్యకలాపాలైనా నిర్వహించామా, ఎలాంటి కార్యకలాపాలైనా జీవితంలో నిర్వహించామా? స్వచ్ఛమైన శ్రద్ధతో ఇప్పటి వరకు మన జీవితంలో ఎలాంటి కార్యకలాపాలైనా నిర్వహించామా? అయితే కొన్నింటిని వివరించండి. ఒకవేళ అలాంటివి ఏమైనా మీరు నిర్వహిస్తే కొన్నింటిని వివరించండి. ఓకే, మీకేం బోరింగ్ అనిపిస్తే నాకు చెప్పండి, నేను నా స్టైల్ ఆఫ్ టీచింగ్ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, హోల్ పర్పస్ ఏంటంటే మనం చాలా ఒకరినొకరు అర్థం చేసుకుని ఈ ప్రాసెస్ లో డీప్ గా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నా దగ్గర ఎంత శక్తి ఉందో ఆ శక్తి అంతా కూడా దారిపోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు ఎలాంటి డివోటీస్ గా తయారవ్వాలని నా ఉద్దేశం ఏంటంటే సాలిడ్ అన్క్వశ్చనబుల్ డివోటీస్ గా తయారవ్వాలి. అన్క్వశ్చనబుల్ అంటే మీరు చాలా బ్యాక్గ్రౌండ్ లోనే అన్ని చేయొచ్చు, ఎలాగైతే చాలా అడ్వాన్స్డ్ డివోటీస్, వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ ఉంటుంది బట్ వాళ్ళు చాలా సరళంగా ఉంటారు. గోపీస బృందావన్ వాళ్ళకి నాలెడ్జ్ లేదనుకోవద్దు, వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. ఏమిటి, కృష్ణుడు దేవా దేవుడు అని తెలుసు, అన్ని తెలుసు. బట్ వాళ్ళు యాక్ట్ చేసేది ఎలా, ఏమీ తెలియనట్టు చాలా సరళంగా యాక్ట్ చేస్తారు. అదేవిధంగా మీరు ఏ సేవ చేసినా కూడాను పూర్తి సంబంధ జ్ఞానంతో, పూర్తి కన్విక్షన్ తో, పూర్తి ప్యూర్ ఫెయిత్ తో యాక్ట్ చేయాలి. అలా అని చెప్పేసి మీరేమో భయంకరంగా వచ్చేసి పెద్ద పెద్ద లీడర్స్ అయిపోవాలనే నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం లీడర్ ఎవరు, లీడర్ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లో యాక్చువల్ గా ప్యూర్ ఫెయిత్ తో యాక్ట్ చేస్తారో వాడే రిజర్వ్ అయినటువంటి లీడర్. మిమ్మల్ని ఎవరు ఏమనుకోకూడదు అంటే సెంటిమెంటల్ ఫిలోస్ అని చెప్పేసి అనుకోకూడదు. అది చాలా ప్రభుపాదుల వారికి బ్యాడ్ నేమ్. సెంటిమెంట్, వీఆర్ నాట్ సెంటిమెంటల్, వీఆర్ కండక్టింగ్ విత్ ప్యూర్ ఫెయిత్, వీఆర్ కండక్టింగ్ ఆల్ అవర్ యాక్టివిటీస్ విత్ ప్యూర్ ఫెయిత్. సో ఐ వాంట్ యూ టు కమ్ టు దట్ ప్లాట్ఫామ్. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు హెల్ప్ యూ టు సర్వ్ యూ, బట్ మీ నుంచి నాకు సహకారం కావాలి. మీ నుంచి నాకు కావాల్సిన సహకారం ఏంటంటే నిజాయితీగా మీకు ఏదైతే ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే నాకు తెలియజేయండి, ఏదైనా మార్చుకోమంటే మార్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడున్నంత కష్టంగా ఉండవు ఇంక ఉండే డిస్కషన్స్, ఇవే కొద్ది కష్టం. ఎందుకంటే మీకు ఈ కాన్సెప్ట్స్ కొత్తగా ఉంటాయి కాబట్టి కొద్ది కష్టంగా అనిపిస్తుంది. బట్ యాక్చువల్ గా అంత కష్టంగా అనిపించట్లేదు. అంత కష్టంగా ఉందా చెప్పండి, అంత కష్టంగా ఏం లేదు. అర్థమవుతుంది కదా, అంటే మనం మాట్లాడుతున్నటువంటి అయితే అర్థమవుతుంది కదా. గుడ్ ఏంటి సత్యనారాయణ, సత్యనారాయణే కదా. ఓ సత్యనారాయణ, మీ ఇద్దరిని ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను, వెంకటేశ్వర సత్యనారాయణ. కరెక్ట్ కరెక్ట్. ఏమంటావు వెంకటేశ్వర, రాధేశ్యామ్ తెలుసు. ఈ కమ్స్ ఫ్రమ్ ప్యూర్ ఫెయిత్ ఇది ఏమిటి, నిజానా ఆట పట్టిస్తున్నారండి. మన అందరం కూడా వచ్చింది బ్లైండ్ ఫెయిత్ నుంచే, బ్లైండ్ ఆర్ మిక్స్డ్ ఫెయిత్. ప్యూర్ ఫెయిత్ నుంచి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, బహునాం జన్మనామంతే జ్ఞానమాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అది అలాంటి ఎవరో ఒక్కరు తప్పితే అందరం సాధారణంగా వచ్చింది దీని నుంచి. సో కంటిన్యూ చేద్దాం, ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది, సారీ. 3 గంటలు ఎలా అయిపోయిందో తెలియదు బట్ ఇంట్రెస్టింగ్ గానే జరిగింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ. ఎస్ వెంకటేష్, మనం ఎంచుకోవడం వల్ల కాదు, వాళ్ళు మనల్ని ఎంచుకున్నారు. రెండిటికి తేడా ఉంది, మనం ఎంచుకోవడం వల్ల కాదు ఇది. డెఫినెట్ గా మన గొప్పతనం, ఇంకా మన గొప్పతనం కాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంచుకున్నారు మనల్ని, ముడిసరుకు ఇది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ముడిసరుకు మనమే, ప్రభుపాదులు వారు ఎంచుకున్న ముడిసరుకు ఏంటంటే మనమే. బట్ ప్రభుపాదులు వారి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి ఎలా వర్తించాలి, ప్యూరిఫైతో వర్తించాలి. అలా వర్తించకపోతే ఏమవుతుంది, ప్రభుపాదులు వారి మూమెంట్ లో ఉంటూ కూడా మాయవాదులైపోవచ్చు. మాయవాదులంటే నా ఉద్దేశం ఏమనుకోవద్దనంటే కృష్ణుడు దేవుడు కాదని కాదు. మాయవాదనంటే ఎవడంటే ఎవడైతే తన తన సెంటర్ అనుకుంటాడో వాడందరూ కూడా మాయవాదులు. అర్థమవుతుందా, మాయవాదన్ అంటే ఏదో ఫలాందే మాయవాదని అనుకోవద్దు. ఎవరైతే తన తన సెంటర్ అనుకుంటాడో వాడు మాయవాది. సో మనం మాయవాదులం అయిపోయే అవకాశం ఉంది, లేకపోతే నెంబర్ వన్ సెన్స్ గ్రాటిఫైయర్స్ అయ్యే అవకాశం. ఇంద్రియ భోగం పూర్తిగా కింద మీద పడుతూ ఉండొచ్చు ప్రభుపాదులు వారి మూమెంట్లో ఉంటూ కూడా.